ஓம் நமோ நாராயணாய. நாராயணா நாராயணா ஓம் நமோ நாராயணாய. ஓம் நமோ வெங்கடேஷாய. ஓம் நமோ வெங்கடேஷாய. வெங்கடேஷாய வெங்கடேஷாய ஓம் நமோ வெங்கடேஷாய. சிவாய நமஹ சிவாய நமஹ ஓம் நம சிவாய. சிவாய நமஹ சிவாய நமஹ ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் ஸ்ரீம் ராம் ராமாய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஜெய் ராமகிருஷ்ண ஜெய் ஜெய் ஸ்ரீ ராமகிருஷ்ண. ఈ రోజున మనం అందరం జ్ఞానానంద దివ్యక్షేత్రానికి వచ్చాం. మన సమీపంలో ఉన్నటువంటి క్షేత్రాల్లో దివ్యక్షేత్రాల్లో ఈ గొరగనముడిలో ఉన్నటువంటి జ్ఞానానంద దివ్యక్షేత్రం. జ్ఞానానంద స్వామిని నేను 1954 మార్చి నెలలో ఢిల్లీలో చూశాను, న్యూఢిల్లీలో. అప్పుడు మనకి మౌలంకర్ అని ఒక స్పీకర్ ఉండేవారు లోక్సభలో. మౌలంకర్ ఆయన పేరు. మౌలంకర్ ఆయన గుజరాతీ అయినా లోక్సభలో స్పీకర్, ఫస్ట్ స్పీకర్ మన లోక్సభకి. ఆ మౌలంకర్ గారు నేను కూడా పార్లమెంట్లో ఒకసారి చూశాను, ఎంత అందంగా ఉంటారు ఆయన. సౌందర్యం కూడా ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. మౌలంకర్ గారు నేను చూశాను ఢిల్లీలో. అప్పుడు లంకసుందరం గారు నాకు ఎంపీ ఉండేవారు బందర్లో. ఆయన మమ్మల్ని పార్లమెంట్ హౌస్కి తీసుకెళ్లారు. అప్పుడు నేను ఆయన చూశాను. ఆ శారీరక సౌందర్యం కూడా ఎవరిది, మౌలంకర్ ఫస్ట్ స్పీకర్ మనకైన. అసలు లోక్సభ ఎలా ఉండాలి ఒరవడి పెట్టిన ఆ మౌలంకర్ గారు. ఆయన గుజరాతీ అయినా షేక్స్పియర్ చెప్పాడు ఒక చోట, ఈవెన్ వాక్ సౌందర్యతని, అంటే సౌందర్యం వచ్చి భూమి మీద నడుస్తామని మౌలంకర్ అలా ఉండేవారు. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటి జ్ఞానానంద స్వామిని జవహర్లాల్ నెహ్రూ గారికి పరిచయం చేసింది మౌలంకర్ గారు. ఆ స్పీకర్ గారే జ్ఞానానంద ఇలా సైంటిస్ట్ అని, అవి న్యూక్లియర్ ఫిజిక్స్ అనేట్ల గురించి మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గారికి పరిచయం చేసింది ఆయనే. తర్వాత అప్పుడు ఆ టైంలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అని ఒక ఢిల్లీలో ఒకటి స్థాపించారు. దానికి ఒకరు ఒక గ్రేటెస్ట్ సైంటిస్ట్, పాపులర్ సైంటిస్ట్ దానికి డైరెక్టర్గా ఉండేవారు. ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి నెహ్రూ గారి ఆహ్వానం మీద బహుశా జర్మనీ నుంచి కాను వచ్చి ఢిల్లీలో వచ్చి సెటిల్ అయ్యారు జ్ఞానానంద. జ్ఞానానంద శిష్యులో ఆత్మానంద్ అని ఒకరు ఉండేవారు. ఆత్మానంద్ ఆయన పేరు, గుంటూరు జిల్లా ఆయనది. నాకు జ్ఞానానంద అంతకుముందు నేను జ్ఞానానంద నాకు చిన్నతనం పిలక ఆయన. అంతకుముందు జ్ఞానానంద పేరు నేను వినలేదు. ఈ ఆత్మానంద స్వామి నన్ను తీసుకెళ్ళి మీ ప్రాంతమైన వెస్ట్ గోదావరి వారు నేను చూపిస్తాను. మరి ఆయన ఆఫీస్కి వెళ్ళకముందే ఆ రోజుల్లో మొట్టమొదటిలో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సిటీ బస్సులో వెళ్ళారు కొంతకాలం. జ్ఞానానంద ఢిల్లీలో కొంతకాలం సిటీ బస్సులో ఆఫీస్కి వెళ్ళేవారు. తర్వాత వెహికల్ వచ్చింది ఆయనకి. ఎర్లీ స్టేజ్లో కొంతకాలం సిటీ బస్సులో ఆఫీస్కి వెళ్ళిన రోజులు కూడా ఉంది ఆయన. ఆత్మానంద్ తీసుకెళ్ళి నాకు ఇలా పరిచయం చేశారు. జ్ఞానానందని చూశారు. సరే మేము ఆయన ఆఫీస్కి వెళ్ళకముందే మేము వెళ్ళాం. అయితే అక్కడ బాయ్ ఒకడున్నాడు ఆయనకి భోజనం పెట్టడానికి, కాఫీ ఇవ్వడానికి. ఒక బాయ్ ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి వండి పెట్టేవాడు. ఆ బాయ్ జ్ఞానానందకి కాఫీ కావాలన్నా టీ కావాలన్నా. సరే నేను ఆత్మానంద వెళ్ళాక జ్ఞానానందని నాకు కూడా పరిచయం చేశారు. ఇలా మీ ప్రాంతం వారు జిన్నూరు అని పరిచయం చేశారు. ఆత్మానందకి ఆయనకి అంతకుముందు పరిచయం ఉంది. ఆయన సన్యాసం జ్ఞానానంద దగ్గర పుచ్చుకున్నారు. ఈ ఆత్మానంద అనే స్వామి జ్ఞానానంద దగ్గర సన్యాసం తీసుకున్నారు. సరే మాకు టీ కాసి ఇచ్చారు మా ఇద్దరికి. నాకు ఆత్మానందకి టీ పెట్టిచ్చారు. టీ పెట్టిస్తే ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి, ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి నేను తిప్పుకుంటున్నాను టీ ఎక్కువగా. అంటే అప్పుడు అన్నారు, అన్నిసార్లు తిప్పుకుంటే చల్లారిపోతుంది, చల్లారిపోతే టీ బాగుండదు, ఎక్కువ చల్లారితే టీ బాగుండు, టీ తీసుకోమని చెప్పారు. ఆ మాటలు నాకు బాగా గుర్తుంది చెప్తున్నాను. అయిన తర్వాత ఫస్ట్ సెయింట్ నేను 54లో చూసిన సెయింట్స్ లో మనం రామకృష్ణ పరమహంస అనుకుంటున్నాం, వివేకానందని అనుకుంటున్నాం, ఆ సెయింట్స్ మనం చూడలేదు. కానీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్కి దొరికిన సెయింట్ మటుకి రామకృష్ణ పరమహంస. ఇప్పుడు రాముడు కృష్ణుడు మన బొమ్మలు ఊహించేస్తున్నారు ఆర్టిస్టులు అవి. కానీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్కి దొరికిన ఫోటో రామకృష్ణ పరమహంస మటుకి ఫస్ట్ ఆ ఫోటోగ్రఫీ అప్పటికి వచ్చింది, సరిగ్గా ఆయన ఫోటో తీయగలిగారు. అంతకుముందు మనకి ఎంతమంది సెయింట్స్ ఉన్నాయి, ఎంతమంది సేజెస్ ఉన్నాడు బొమ్మలు లేవు మనకి, అన్నీ ఊహించినయ్యాయి. తర్వాత మేము జ్ఞానానందం చూసిన తర్వాత వారిద్దరు ఏదో మాట్లాడుకున్నారు ఆత్మానంద. ఆత్మానంద డైరెక్ట్ డిసైపుల్ జ్ఞానానందకి, సన్యాసం కూడా ఆయన దగ్గర తీసుకున్నారు. మీకు భోజనం అది ఏర్పాటు చేయాలంటే సింహాచలం దేవస్థానంలో ఏర్పాటు చేస్తాను, మీరు సింహాచలంలో కొంతకాలం ఉంటానంటే ఆత్మానంతుడు చెప్పారు. ఆ విషయాలు మనకు సంబంధం లేని విషయాలు, వారిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత మేము ఋషికేశ్ వెళ్ళాం. ఢిల్లీ నుంచి జ్ఞానానంద దర్శనం అయిన తర్వాత ఋషికేశ్ వెళ్ళాం. ఋషికేశ్లో శివానంద్ అప్పుడే స్నానం చేసి వచ్చారు. శివానంద గురించి నాకేం తెలియదు, ఆత్మానందే తీసుకెళ్లారు లోపలికి. ఆయన అప్పటికే స్నానం చేశారు, ఇంకా డ్రెస్ వేసుకోలేదు, కాషాయ బట్టలు తొడగలేదు, ఊరికే గంగానదిలో అక్కడ స్నానం చేసి అక్కడికి వచ్చారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు 10 మంది మేము లోపలికి వెళ్తే నేను పిల్లకాయని, నేనే పిల్లవాడిని అని చూసిన వాళ్ళు. అక్కడ ఆ వయసులో నేను చిన్నవాడిని అని చెప్పి అంటే దగ్గరికి కేకేసి అలా టచ్ చేసి ఏమన్నారంటే బీ గుడ్ అండ్ డూ గుడ్ అని ది డివైన్ లైఫ్ అని ఒక జర్నల్ ఇచ్చారు, ఆ మాస పత్రిక అది ది డివైన్ లైఫ్ అని. స్వామి శివానంద ఆయన చేతితోటి ఎంత ఆంగ్ల సాహిత్యం పంచిపెట్టారు ఆయనకి ఎంత తెలియదు. నూతిలోంచి నీళ్లు ఎలా ఉరతాయో అలా ప్రెస్లో ప్రింట్ అయితే ఉండేది. 50% బుక్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ స్వామి శివానంద ఇచ్చిన బుక్స్. ఎంత సాహిత్యం ఆయన చేతితోటి పంచిపెట్టారు, అంత లిటరేచరు స్వామి సార్. సుమారు 300 బుక్స్ రాశారు స్వామి శివానంద ఆంగ్ల భాషలో. ఆయన డాక్టరు, ఒరిజినల్గా డాక్టరు, తమిళను తర్వాత సన్యాసం తీసుకున్నారు. జ్ఞానానంద నేను ఒకేసారి ఋషికేశ్లో తపస్సు చేశాం కొంతకాలం అని కూడా చెప్పారు శివానంద. సమకాలికులు జ్ఞానానంద గురించి, శివానంద గురించి జ్ఞానానందకి తెలుసు, జ్ఞానానంద గురించి శివానంద తెలుసు, వాళ్ళు సమకాలికులే. శివానంద గారు ఒక మాట నాకు ఏదో పత్రిక ఒకటి ఇచ్చారు ఆయన చేతితోటి. అప్పుడు ఆయన చెప్పారు బీ గుడ్ అండ్ డూ గుడ్ అని, అంటే మంచిగా బీ గుడ్ అంటే మంచిగా ఉండమని, డూ గుడ్ అంటే మంచి చేయమని. అదే అన్ని మతాలు సారమని, అన్ని రిలీజియన్స్ యొక్క సారం ఏంటంటే బీ గుడ్ అండ్ డూ గుడ్, బీ గుడ్ అంటే మంచిగా ఉండమని, డీ గుడ్ అంటే మంచి చేయమని, అదే సర్వ మతాలు సారమని. తర్వాత ఇంకో మాట చెప్పారు, అది బంటికి నాకు బాగా మెదడులో ఒక నాటుకుంది, డూ గుడ్ కంటే బీ గుడ్ కష్టం అని. ఒక మనిషి మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం. ఇప్పుడు గాంధీ గారి కంటే మంచి పనులు చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇండియాలో, కానీ అంత మంచిగా ఆ మంచి పని చేసిన వాళ్ళందరూ గాంధీ అంత మంచిగా ఉన్నాడని చెప్పలేము. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. డూ గుడ్ అండ్ బీ గుడ్, డూ గుడ్ అండ్ బీ గుడ్, మంచి చెయ్యి మంచిగా ఉండు. కానీ మళ్ళీ వెంటనే ఆయన చెప్పారంటే డూ గుడ్ కంటే బీ గుడ్ చాలా కష్టం అని. మంచి పని, ఒక మంచి పని చేయటం కంటే మంచిగా ఉండటం చాలా కష్టం చూడకున్న పని, అంటే బ్రెయిన్ ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోవాలని శివానంద్ చెప్పారు. ఆ టైంలో నేను 1984 మార్చి నెలలో చూసిన ఇద్దరు సైన్స్లో జ్ఞానానంద్ ఒకరు, తర్వాత మన శివానంద్ ఒకరు. ఆ ఇద్దరు సైన్స్ నేను అప్పుడు చూశాను, శివానంద్ చెప్పిన మాటలు కూడా నాకు గుర్తున్నాయి. సరే, తర్వాత జ్ఞానానంద ఢిల్లీ విడిచిపెట్టడం, ఆంధ్ర యూనివర్సిటీకి రావటం, విఎస్ కృష్ణ గారి ఆహ్వానం, ఇక్కడ విసి గారి ఆహ్వానం మీద వచ్చి ఆ న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఓపెన్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి ప్రథమ ఆచార్యుడు, మొదటి ఆచార్యుడు జ్ఞానానందానికి ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు విఎస్ కృష్ణ గారి ఆహ్వానం మీద ఢిల్లీ విడిచిపెట్టి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో చాలా కాలం ఆచార్యుడిగా పనిచేశారు. తర్వాత ఆయన సిద్ధి పొందటం, ఇక్కడ తీసుకురావటం, గొరగనమూడు తీసుకురావటం, సమాజ చేయటం, అదొక చాప్టరు. ఆయన తపస్సు చేయటం, ఆయన ఇవాళ గృహ పరిత్యాగం రోజు, ఇవాళ గృహ పరిత్యాగం, రేపు ఆయన ఆయన జన్మదినం, రేపు జయంతి, రేపేమో జయంతి, ఈ రోజున గృహ పరిత్యాగం చేసిన రోజు. ఈ రోజున జ్ఞానానంద అంటే ఈ రోజున ఇల్లు విడిచిపెట్టి తపస్సు నిమిత్తం హిమాలయాస్కి వెళ్ళి ఆయన ముందు ఇలాగ వెళ్ళారు, కలకటా వెళ్ళారు, కలకటా నుంచి ఎలా హిమాలయాస్కి వెళ్ళటం జరిగింది జ్ఞానానంద స్వామి. తర్వాత ఈ మధ్యన మన కాలంలో ఇలా సన్యాసం పుచ్చుకుని సెయింట్ అయిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో నరసాపురం డాక్టర్ గారు అబ్బాయి ఒకతను ఉన్నాడు, అతను ఎంబీబీఎస్ చదువుకున్నాడు, నరసాపురం డాక్టర్ గారి అబ్బాయి. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే పాలకూరి చింతపల్లి డాక్టర్ గారి మనవడు. అతను కూడా ఈ మధ్య కాలంలో ఇంటికాడు చెప్పకుండా వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి రామకృష్ణ మఠంలో జాయిన్ అయిపోయాడు. అతను ఎంబీబీఎస్ చదివాడు, ఎండియో ఎంఎస్ ఏదో చేస్తూ డిస్కంటి ఆ స్టడీ డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ వెళ్ళి రామకృష్ణ మఠంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే సరే తల్లిదండ్రులు వెళ్ళి వచ్చేయమన్నారు, నర్సపూర్ వచ్చేయమని చెప్తే అతను రానని చెప్పాడు. రామకృష్ణమూర్తి స్వాములు ఏమన్నారంటే, మీ అబ్బాయికి ఇంటికి వచ్చేస్తే మేమే అభ్యం మాకేం అభ్యంతరం లేదు, మేము బలవంతాన్ని ఇక్కడ పెట్టలేదు, ఆయన స్వచ్ఛందంగా వచ్చాడు, మీరు ఇంటికి తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదన్నారు. సరే ఇప్పుడు ప్రత్యేకంగా అతను హైదరాబాద్ నుంచి వస్తే వెస్ట్ గోదావరి నుంచి అందరూ వచ్చి ఇంటికి రమ్మని చెప్తున్నారని ఆయన ఏం చేశాడంటే, అవురయ్య అక్కడికి వెళ్ళిపోయాడు రామకృష్ణ మఠ బేలూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బేలూరు వెళ్ళిపోయి ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నాడంటే హరిద్వార్లో ఉంటున్నారు. హరిద్వార్లో రామకృష్ణ సేవా సంస్థ ఉంది, అక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యన పూర్వం జ్ఞానానందలాగే ఈ మధ్యన మన ప్రాంతంలో గృహ పరిత్యాగం చేసి రామకృష్ణ మిషన్లో జాయిన్ అయ్యేటువంటి సెయింట్స్లో అబ్బాయి ఒకడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారంటే హరిద్వార్లో రామకృష్ణ సేవా సంస్థలో సోషల్ వర్క్ చేస్తూ ఆ సమితికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. సరే ఆయన బాగా చదువుకోవటం, ఇతర దేశాలు వెళ్ళటం, ఆయన బాగా చదువుకోవటం, సెయింట్ అవ్వటం, తర్వాత సెయింట్ అండ్ సైంటిస్ట్ అని ఇంగ్లీష్లో బుక్ రాశారు, చాలా బాగా రాశారు ఆ బుక్. జ్ఞానానంద గురించి సెయింట్ అండ్ సైంటిస్ట్ అని ఆయన చాలా బాగా రాశారు. ఏంటంటే ఒకే వ్యక్తి సెయింట్గా సైంటిస్ట్గా ఉండటం చాలా కష్టం, అది జ్ఞానానందకి చెల్లింది. ప్రతి సెయింటు సైంటిస్ట్ అవుతాడని చెప్పలేము, ప్రతి సైంటిస్టు సెయింట్ అవుతాడని చెప్పలేము. అది జ్ఞానానందలో ఆ సమపాళ్ళు కుదిరినాయి. అదే ఐన్స్టైన్ చెప్పాడు, ఆల్బర్ట్ ఐన్స్టైన్, మానవ జీవితానికి రిలీజన్ మతం ఎంత ముఖ్యమో, స్పిరిచువాలిటీ ఎంత ముఖ్యమో, మానవ జీవితానికి స్పిరిచువాలిటీ ఎంత ముఖ్యమో సైన్స్ కూడా అంతే ముఖ్యం, సైన్స్ ఎంత ముఖ్యమో స్పిరిచువాలిటీ కూడా అంతే ముఖ్యం. మీకు కళ్ళు కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలంటే రెండు కళ్ళు కావాలని అడుగుతారు కదా, ఒక కన్ను పోయినా పర్లేదు, ఒక కన్ను కావాలని ఒక కన్ను సరిపోతుందని ఎవరో చెప్పరు. అయితే మానవ జాతికి సైన్స్ ఎంత ముఖ్యమో స్పిరిచువాలిటీ కూడా అంతే ముఖ్యం, స్పిరిచువాలిటీ ఎంత ముఖ్యమో సైన్స్ కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, సైన్స్ ఎంత అభివృద్ధి అయినా, టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా మన శరీరానికి కంఫర్ట్ ఇస్తుంది కానీ మైండ్కి సెన్సెస్కి కంట్రోల్ ఇవ్వలేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. టెక్నాలజీ ఉందనుకోండి, సైన్స్ ఉందనుకోండి, ఎంత వేగంగా అభివృద్ధి అవనివ్వండి, మన శరీరానికి కంఫర్ట్ ఇస్తుంది, శరీరానికి కంఫర్ట్ ఇస్తుంది. ఇగో మైక్ ఇచ్చింది, విమానాలు ఇచ్చినాయి. పూర్వం అమెరికా వెళ్ళాలంటే నెలలు పట్టింది, ఇప్పుడు 24 అవర్స్లో యుఎస్ఏ వెళ్ళిపోతున్నాం. జ్ఞానానందే చెప్పారు ఒకసారి, నేను ఇక్కడ గొర్రెమూడి ఆయన చూడటానికి వస్తే ఒకసారి జ్ఞానానంద చెప్పారు. ఆయన ఎస్ఎల్సి అది నర్సపూర్లో చదువుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ గొరగనమూడి నుంచి వీరాశ్రం గొర్రబండ మీద వెళ్ళారటండి, గొరగనమూడి వీరాశ్రానికి నర్సాపురానికి గొర్రబండటండి, మళ్ళీ పాలకులు వెళ్ళాక మెయిల్ పట్టుకున్నారట నర్సాపురం వెళ్ళటానికి. మెయిల్ అంటే మీకు అర్థమైంది, రహదారి పడవండి. మెయిల్ అంటే రహదారి పడవండి. ఆయన పాలకులు అది వారానికి సరిపడి ఇంటికాడ ఏదో వండిచ్చేవారటండి, అక్కడ మెస్సులో తినేవారు, ఏ కారపూసో జంతికలు ఇంటికాడ వండిచ్చేవారటండి. అక్కడ పాలకుల్లో రహదారి పడవండి. రహదారి పడవంటే కేవలం చెరచాప మీద ఆధారపడి ఉండదండి, పడవదు, మనుషులు లాగుతారని మెయిల్ అనేవారన్నమాట. దాన్ని అంటే చెరచాప మీద ఆధారపడాలి, గాలి మీద ఆధారపడతాను, మెయిల్ అలా కాదు. గాలి మన గాలి అనుకూలంగా లేకపోయినా ఎదురు గాలి ఇస్తున్నా మెయిల్ వెళ్ళిపోతున్నాడు, అంటే మనుషులు లాక్కి వెళ్ళిపోతారు. అయ్యా పాలకుల నుంచి నర్సపూర్ వెళ్ళేటప్పుడు మెయిల్కి వెళ్ళేవాళ్ళం అని చెప్పారు. మళ్ళీ వీకెండ్స్లో శనివారం మళ్ళీ గొరగనమూడి వచ్చేసేవాళ్ళం, మళ్ళీ సోమవారం పొద్దురికి నర్సపూర్ వెళ్ళేవాళ్ళం. అది చదువు అప్పుడు. అంటే ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఆ ఇన్ని గురబళ్ళు మారి అక్కడ పడవ మారి ఇన్ని వెళ్ళేవారు. ఇప్పుడు నర్సపూర్ వెళ్ళాలంటే ఎంత, అరగంట ప్రయాణం. ఇదంతా ఈ మార్పు అంతా ఎవరు తీసుకొచ్చారు, టెక్నాలజీ తీసుకొచ్చింది. మీరు అర్థం చేసు, జ్ఞానానంద రెండు గొర్రబళ్ళు మారి వెళ్ళేవాళ్ళం, అక్కడి నుంచి పాలకూర నుంచి మెయిల్కి వెళ్ళేవాళ్ళం. మెయిల్ అంటే రైల్వేకి సంబంధించి దానికి ఒక గోదా రహదారి పడవ అంచేత అది అక్కడి నుంచి నర్సాపూర్ వెళ్ళి చదువుకున్నాం. మన వెస్ట్ గోదావరిలో మొట్టమొదటి హై స్కూల్ నర్సాపురం. ఆ టైలర్ అనే వాడు పేరు పెట్టారు. అది పూర్వం గోడౌన్ కింద ఉండేది నర్సాపురం హై స్కూల్. ఆ గోడౌన్ హై స్కూల్ అప్పుడు సబ్ కలెక్టర్ టైలర్, అప్పుడు అతను పేరు పెట్టి అదే టైలర్ హై స్కూల్. ఇప్పుడు కూడా నర్సాపురం ఫస్ట్ హై స్కూలు నర్సాపూర్లో. అసలు మన వెస్ట్ గోడావరిలో అప్పుడు కాలేజీ లేదు. కాలేజీలో చదువుకోవాలంటే రాజమండ్రి వెళ్ళాలి, లేకపోతే బందర్ వెళ్ళాలి. అది వెస్ట్ గోదావరిలో కాలేజీ లేదు జ్ఞానానంద టైం. వెళితే మనం కాలేజీలో చదువుకోవాలనుకుని వెళితే రాజమండ్రి వెళ్ళాలి లేకపోతే బందర్ వెళ్ళాలి. ఆనాటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్ళినా ఒక అరగంట, ఇప్పుడు నర్సపూర్ వెళ్ళాలంటే అరగంట వెళ్ళిపోతున్నాం. ఈ మార్పు ఎవరు తీసుకొచ్చారు మనకి? టెక్నాలజీ తీసుకొచ్చింది, సైన్స్ తీసుకొచ్చింది. అయితే స్పిరిచువాలిటీ చేసి మైండ్ కంట్రోల్ కానీ సెన్సెస్ కంట్రోల్ కానీ హ్యూమన్ బిహేవియర్లో కానీ మార్పు స్పిరిచువాలిటీ తీసుకురావాలి కానీ సైన్స్ తీసుకురాలేదు. సైన్స్ చేసే పని సైన్స్ చేస్తుంది కానీ స్పిరిచువాలిటీ చేసే పని సైన్స్ చేయలేదు, సైన్స్ చేసే పని స్పిరిచువాలిటీ చేయలేదు. ఇది నా సొంత మాటలతో చెప్తున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే నేచర్ మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో అంత బెస్ట్ బ్రెయిన్ ఎంతవరకు నేచర్ ప్రొడ్యూస్ చేయలేదు. అంటే మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో బెస్ట్ బ్రెయిన్స్ ఎవరంటే ఇంతవరకు నేచర్ ప్రొడ్యూస్, ఒకటి న్యూటన్, రెండు ఐన్స్టీన్. బెస్ట్ బ్రెయిన్స్ అంటే నేచర్, దేవుడు మాట అటువంటి ఇప్పుడు నేచర్ని అంగీకరిస్తున్నాము. ఆ నేచర్ను ప్రొడ్యూస్ చేసి నేచర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బెస్ట్ బ్రెయిన్స్లో ఒకటి న్యూటన్, మనకి హిస్టరీ అందిన దూరంలో చెప్తున్నాను, రెండు ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే ఏ సమాజమైనా, మన ఇండియా సమాజం కాదు ఏ సమాజమైనా, స్పిరిచువాలిటీతో సంబంధం లేని, స్పిరిచువాలిటీతో సంబంధం లేని సైన్స్ గుడ్డిది అన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. స్పిరిచువాలిటీతో లేదా కేవలం సైన్స్ సైన్స్ స్పిరిచువాలిటీని వదిలేస్తే స్పిరిచువాలిటీతో సంబంధం లేని సైన్స్ గుడ్డిది, అలాగే స్పిరిచువాలిటీని పట్టుకుని సైన్స్ మొత్తానికి వదిలేస్తే అది ఏమవుతుందంటే స్పిరిచువాలిటీ సైన్స్తో సంబంధం లేనటువంటి, స్పిరిచువాలిటీతో సంబంధం లేనటువంటి సైన్స్ ఏమో గుడ్డిది, సైన్స్ తోటి సంబంధం లేని స్పిరిచువాలిటీ కుంటిది అన్నాడు. ఇది ఐన్స్టీన్ భాషలో చెప్పాలంటే ఈ రెండు ఈ రకంగా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే మానవ సమాజం యొక్క పురోగతికి, మానవ సమాజం యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి, బ్రైట్ ఫ్యూచర్కి సైన్స్ ఎంత ముఖ్యమో, స్పిరిచువాలిటీ అంతే ముఖ్యం, స్పిరిచువాలిటీ ఎంత ముఖ్యమో సైన్స్ అంత కూడా ముఖ్యం అని స్పెసిఫిక్, ఐన్స్టీన్ స్పెసిఫిక్. గాల్లో మేడ కట్టే మనస్తత్వం ఏమి లేదు దానికి, స్పెసిఫిక్ అని అన్నాడు. దేవుడు ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు 100 రూపాయలు దేవుడు ఉన్నాడని చెప్పలేను, లేడని చెప్పలేను. ఉంటే ఉండొచ్చు లేకపోతే లాగ, 100 రూపాయలు దేవుడి మీద నాకు నమ్మకం లేదు, మనిషి యొక్క మూర్ఖత్వం మీద మటుకు 100 రూపాయలు నమ్మకం ఉందన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. నాకు దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు స్పెసిఫిక్గా చెప్పలేను, ఉండొచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే ఏదైనా స్పెసిఫిక్ మ్యాథమెటికల్ యాక్యురసీ ఉండేది ఐన్స్టీన్లో. ఆయన మ్యాథ్స్లో ఫిజిక్స్లో ఎంత మేధావో మ్యాథ్స్లో మేధావే అంతే మేధావేనా. ఆయన చెప్పాడు దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు 100% నాకు నమ్మకం ఉందని చెప్పలేను, లేడని చెప్పలేను, ఉన్నాడని చెప్పలేను. కానీ ఒక విషయంలో మటుకు 100% నమ్మకం ఒక విషయంలో ఉంది, మనిషి యొక్క మూర్ఖత్వంలో మటుకు 100 రూపాయలకు నాకు నమ్మకం ఉందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఇది మనం జ్ఞానానంద గురించి సందర్భంలో ఐన్స్టీన్ జ్ఞానానంద సమకాలికల్లో ఆ రోజున బెస్ట్ సైంటిస్టులో, వరల్డ్ బెస్ట్ సైంటిస్టులో ఒక 30 మందిని ఏరుకుంటే అందులో జ్ఞానానంద ఒకరు. ఆ ఫిజిక్స్లో, న్యూక్లియర్ ఫిజిక్స్లో ఐన్స్టీన్కి జ్ఞానానందకి రాసిన 1-2 లెటర్స్ కూడా ఉన్నాయి. ఎవరు రాసినాయి? ఐన్స్టీన్ రాసినవి. అంటే ఇంటర్నేషనల్, జ్ఞానానంద సైన్స్కు సంబంధించినంత వరకు ఇంటర్నేషనల్ ఫిగరు, సైన్స్ రంగంలో చాలా కృషి చేశారు, సైంటిగా కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఏదో కొన్ని సూత్రాలు రాశారు పూర్ణ సూత్రాలని, సైంటిగా కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది, ఫిజిక్స్లో ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. నేను ఆయన స్టూడెంట్ని అడిగాను ఒకసారి, జ్ఞానానంద న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పేవారు, మీకు పాఠాలు ఎలా చెప్తున్నారు జ్ఞానానంద అని. ఆయన ప్రొఫెసర్ అయిపోయారు, రిటైర్ అయిపోయారు. జ్ఞానానంద మీకు పాఠాలు ఎలా చెప్పారు, చిన్నప్పుడు మీరు డైరెక్ట్ స్టూడెంట్ కదా జ్ఞానానంద కంటే, ఆయన ఏం చెప్పారని, జ్ఞానానంద బ్రెయిన్లో చాలా బంగారం ఉందంటే ఆ బంగారం అంతా మాకు అందజేయటం రోజు కరెక్ట్గా ఆయన అందజేస్తున్నారో లేదో మటుకు నేను చెప్పలేను అన్నారు. అంటే ఆయన టీచింగ్, ఆయన బ్రెయిన్లో చాలా బంగారం ఉంది, కానీ టీచింగ్ దగ్గరికి వచ్చేప్పటికి ఆయన బ్రెయిన్లో ఉన్న బంగారం అంతా మాకు ఎంతవరకు అందజేస్తున్నారో మేము చెప్పలేము, ఏదో కొంతవరకు అందజేస్తున్నాం, కానీ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతవరకు మాకు అందజేస్తున్నారనే మేము చెప్పలేమన్నారు. అంటే ఏమవుతుందంటే ట్రూత్ ఇస్ ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. మనం సత్యాన్ని కేవలం మాటలతోటి చెప్పడం చాలా కష్టం, రాసి చెప్పడం చాలా కష్టం, తర్వాత నోటితో కూడా చెప్పడం కష్టం అని చెప్పి ఆయన సైన్స్ మాకు చెప్పారు. ఆయన బ్రెయిన్లో బంగారం ఎంతవరకు మాకు అందజేశారు అంటే ఎంతవరకు మాకు వస్తువులు కింద తయారు చేసి ఇచ్చారంటే అది మటుకు నేను చెప్పలేను, కానీ ఆయన చెప్పగలిగింది ఏదో చెప్పారు. ఆయనకని ఆయన బ్రెయిన్లో ఉన్న బంగారం అంతా మాకు అందిందని మటుకు నేను చెప్పలేను అని ఒక డైరెక్ట్ స్టూడెంట్, జ్ఞానానంద డైరెక్ట్ స్టూడెంట్ ఒకటి చెప్పారు. ఇదంతా ఒక చాప్టరు. మనం చెప్పుకునేదంతా ఇదంతా ఇక్కడ చాప్టర్. తర్వాత ఇక్కడ బాపిరాజు గారు జ్ఞానానంద తమ్ముడు, జ్ఞానానంద బ్రదరు అని పేరు గుర్తు రావటం లేదు. పద్మనాభరాజు గారు, తర్వాత పద్మనాభరాజు గారి జ్ఞానానంద ఆ పేరు నిలబెట్టడం కోసం ఆయన ఏ రంగాలో అయితే జ్ఞానానంద పనిచేశారు అది కంటిన్యూ చెయ్యాలి మనం జ్ఞానానందని పద్మనాభరాజు గారు మొట్టమొదటి ఆ పని టేకప్ చేశారు. టేకప్ చేసిన తర్వాత ఆయన సహకారంగా బాపిరాజు గారు ఇంకా కొంతమంది వచ్చారు బాపిరాజు గారు. తర్వాత ఇది ఈ రెండు రోడ్డుకి బాగా దూరంలో ఈ క్షేత్రం దివ్యక్షేత్రం నిర్మించారు. ఇప్పుడు బాపిరాజు గారు ఇది మెయింటైన్ చేస్తున్నారు బాగా. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే జనరల్గా బిల్డింగ్స్ బాగా కడతారు, పారిశుద్ధ్యం కూడా మెయింటైన్ చేసుకోవాలి మనం. మన ఇండియాలో ఎక్కువ వాటర్ ఒకటి, పారిశుద్ధ్యం చాలా ముఖ్యం మన ఇండియాలో. పారిశుద్ధ్యం ఒకటి బాగా, ఇప్పుడు బిల్డింగ్స్ బాగా కట్టారు, ఈ క్షేత్రం యొక్క పారిశుద్ధ్యం ఒకటి, లేదా బిల్డింగ్స్ యొక్క పారిశుద్ధ్యం ఒకటి, ఆ రెండు మనం బాగా చూసుకోవాలి. క్షేత్రం ఆ క్షేత్రంలో అంటే ఒక ఈ క్షేత్రంలోనే కాదు, ఏ క్షేత్రానికైనా పారిశుద్ధ్యం బాగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత అక్కడికి వచ్చి వాటర్ అక్కడ తీసుకుని వాటర్ విషయంలో మనం రాజీ పడకూడదు, వాటర్ మంచి వాటరు అందిస్తూ ఉండాలి. అది బాపిరాజు గారు ఒక మాట చెప్పారు నాకు. తర్వాత మీ తర్వాత వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటున్నారు. తర్వాత ఎవరు మీ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ, ఈ క్షేత్రం కార్యక్రమాలన్నీ ఎవరు నిర్వర్తిస్తారంటే, ఇప్పుడు బాపిరాజు గారు ఏమన్నారని ఇలా అడుగుతున్నారు చాలామంది. నాకంటే బాగా పనిచేసేవాడిని, నాకు రెండే చేతులు ఉన్నాయి, భగవంతుడికి 1000 చేతులు ఉన్నాయి, నాకంటే బాగా పనిచేసేవాడిని భగవంతుడి పంపిస్తాడు అని చెప్పారు. ఆ మాట చాలా వండర్ఫుల్గా ఉంది. నాకంటే తెలివైన వాడిని, నాకంటే సమర్థుణ్ణి, నాకంటే బాగా దేవు క్షేత్రాన్ని నడిపేవాడిని భగవంతుడు ఇంకొకరిని పంపిస్తాడు. అదే నేనే నా తర్వాత ఎవడనే సమస్య లేదు, ఇంకా ఉజ్వలంగా ఇది ప్రకాశిస్తుంది దివ్యక్షేత్రం అని బాపిరాజు గారి మాట చెప్పారు. ఆ మాట కూడా చాలా అందంగా చెప్పారు. ఆ మాట ఏంటంటే స్వామీజీ రామకృష్ణ మట్టు రామకృష్ణ మిషన్ పెట్టినప్పుడు కూడా ఎంత స్మాల్ ఎవరు ఫారెన్ ఆయన ఫారెన్ నుంచి అబ్రాడ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ చూడు అక్కడ గ్రౌండ్ కొని బేరీ మట్టలో కొట్టి ఎంత అభివృద్ధి అవుతుందని ఆయన ఊహించలేకపోవచ్చు. స్వామీజీ కూడా ఇప్పుడు ఇంచుమించుగా ఆయనకి 110 వరల్డ్ 120 బ్రాంచ్లు, 130 బ్రాంచ్లు మట్టి అయితే మిషన్ అయితే ఉన్నాయి. తర్వాత 1200 మంది మాంగ్స్ ఉన్నారు డెడికేటెడ్గా వర్క్ చేయటానికి. 1200 మంది మాంగ్స్ అంటే గృహస్థ శిష్యులు కాకుండా ఆ రామకృష్ణ వర్క్ చేయటానికి 1500 మంది మాంగ్స్ ఉన్నారు. అయితే వివేకానంద ఒక మాట అన్నాడు, ఎవరైతే ఎంతకాలం అయితే ఈ మాంగ్స్ పవిత్రంగా పనిచేస్తారో, ఎంతకాలం అయితే ఈ మాంగ్స్ స్వార్థరహితంగా పనిచేస్తారో, ఈ ప్రకృతి వాసనలు అంటుకోకుండా ఎవరైతే రాబోయే మాంగ్స్ అంత పరిశుద్ధంగా ఏకాగ్రంగా ఎవరైతే పనిచేస్తారో అంతకాలం ఈ రామకృష్ణ మట్టం రామకృష్ణ మిషన్ నిలబడి ఉంటుంది అన్నాడు స్వామి. కేవలం డబ్బు మీద నిలబడదు. నేనేదో స్థాపించానని ఇక్కడ ఏదో 10 రూపాయలు నేను పెట్టానని ఆయన ఏదో అబ్రాడ్ని తీసుకొచ్చిన మనీ పెట్టాడు. కేవలం డబ్బు మీద సంస్థ నిలబడి ఉండదు. ఎంతకాలం అయితే నా తర్వాత పనిచేసే మాంగ్స్ స్వార్థరహితంగా పవిత్రంగా డెడికేటెడ్గా మనం దేవుణ్ణి ఎలా పూజిస్తామో అలాగ మనిషిని కూడా అలాగ పూజిస్తూ, దేహం కూడా దేవాలయం అనుకుని గుర్తిస్తూ, జీవుడి సేవ కూడా శివసేవ అని గుర్తిస్తూ స్వార్థరహితంగా ఉండి పవిత్రంగా ఉండి వాళ్ళ జీవితాలన్నీ రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్కి పనిచే అంటే అంకితం చేసుకుని జీవితాన్ని అంకితం చేసుకుని ఈ స్వామీజీ ఎంతకాలం అయితే పనిచేస్తారో అంతకాలం ఈ రామకృష్ణ మట్టో రామకృష్ణ మిషన్ సజీవంగా ఉంటుంది అని ఆ రోజునే మట్ట ప్రారంభించిన రోజున చెప్పాడు. ఇప్పుడు అందరికీ మనకి సెలక్షన్లు, ఇంకా ఎలక్షన్ లేవు, ఎక్కువ సెలక్షన్లే మనకు వచ్చేసిన, ఎక్కువ సెలక్షన్లే. ఆయన రామకృష్ణ మట్టు స్థాపించినప్పుడు 16 మంది డైరెక్టర్లను పెట్టి రిజిస్టర్ చేశాడు. ఆయన ఇంకొక 6 నెలలకు శరీరం విడిచి పెడతాడు అనగా ఆయన చెప్పాడు, వివేకానంద 40 జన్మదినోత్సవం చూసుకోకుండా చేసి ఆ జన్మదినం చేసుకోకుండా ఆయన శరీరం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాడని రామకృష్ణుడు చెప్పాడు. అంచేది ఆయన 39 సంవత్సరంలో 6 నెలల 4 రోజుల్లో శరీరం విడిచి బయటికి వెళ్ళిపోయాడు. ఆయనకు సొంత పని అంటే ఏమీ లేదు, నా పని చేసి పెట్టడానికి ఈ ప్లానెట్ మీదకి వచ్చాడు, అందుకని ఆయన సొంత పని అంటే ఏమి లేదు. ఆయనకు ఆ రోజుతో ఆయన చేయవలసిన పని పూర్తయిపోతుంది, పూర్తయిపోయిన తర్వాత శరీరం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాడు. అలాగే 40 సంవత్సరం నిండకుండానే 39 సంవత్సరంలో 6 నెలల 4 రోజులకు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు స్వామీజీ. ఈ మాట మేము ఎందుకు చెబుతున్నామంటే, ఏమంటే మీరు పేర్లు చెప్పండి. రామ వివేకానందకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆ డాక్యుమెంట్ సరిగ్గా రాయిపోతే ఆయన సంపాదించిన ఆస్తులన్నీ కుటుంబానికి వెళ్ళిపోతాయి. పైగా వాళ్ళ అమ్మ బతుకుంది, వాళ్ళ అమ్మమ్మ బతుకుంది వివేకానందం ఉండగా. అందుచేత ఏం చేశాడంటే ఒక 6 నెలలకు ముందే ఆయన సంపాదించిన ఆస్తులు, ఆ మఠాలు, తర్వాత వేలూరు మఠంలో ఉన్న సైటు, వీళ్ళందరూ స్వామీజీ అందరిని ఏర్పాటు చేసి మీకు రాసి ఇచ్చేస్తాను, రేపు పొద్దున్న నేను చనిపోతే నా శరీరం విడిచిపెట్టాక మా వారసులు పేచికి రావచ్చు, ఇదంతా నా మాది అని ఆయన ఏం చేశాడంటే ఒక బోర్డు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ డైరెక్టర్ మొత్తం 16 మందిని అందరూ డైరెక్టర్ని వేశాడు. నేను మీకు రిజిస్టర్ చేసి ఇచ్చేప్పుడు రిజిస్టర్ చేశాడు సంస్థని, రామకృష్ణ మఠాన్ని మీకు రాసిస్తాన్నాడు. అయితే 16 మంది ఎవరు ఉండాలి, ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇది డెమోక్రసీ అంటే ఇది. గవర్నమెంట్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ద పీపుల్, ఇది డెమోక్రసీ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అది ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, ట్రెజరర్ ఎవరు ఉండాలి, సెక్రటరీ ఎవరు ఉండాలి, మీరే పేర్లు చెప్పండి, మీరు రాసేసుకుంటా ఉన్నారు. మిగతా మాంక్స్ ఎవరు, బ్రహ్మానంద ఇంకా శివానంద, అఖండానంద, వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ 7 అంటే వివేకానంద అంటే పాపులర్ ఏడా, అంత పాపులారిటీ వాళ్ళకి లేకపోయినా వాళ్ళు కూడా ఎలిఫెంట్స్. వాళ్ళు జీవితానంతా సర్వస్వం చేసి బయటకు వచ్చిన వాళ్ళు. అయితే వివేకానంద పేరు మనకు ఎక్కువ తెర మీదకి వచ్చింది, వాళ్ళ పేర్లు తెర మీదకి రాకపోవచ్చు, వేరే విషయం. సాక్రిఫైస్లో కానీ సఫరింగ్లో కానీ మిగతా తోటి శిష్యులు కూడా సమానమే. అయితే ఒక మాట వాళ్ళు చెప్పారు, ఇది మన ప్రజాస్వామ్యం అంటే అర్థం చేసుకోవాల్సింది. ప్రెసిడెంట్ పేరు, సెక్రటరీ పేరు, ట్రెజరర్ పేరు మీరే చెప్పండి అన్నాడు. అంటే అన్నాడు, మీకేం తలకాయలు లేవా, మీరు ప్రెసిడెంట్ ఎవరో, మీరు 10 మంది కూర్చుని ఒక 25 మంది మాంగ్స్ ఉన్నారు ఇక్కడ, మీ 25 మంది మాంగ్స్ కూర్చుని ప్రెసిడెంట్ ఎవరో, సెక్రటరీ ఎవరో, ట్రెజరర్ ఎవరో ఎన్నుకోలేని పరిస్థితిలో మీరుంటే ఇంకా రామకృష్ణ మఠాన్ని మీరేమని అడుగుతారా అని అడుగు వివేకానంద. ఇంత అసమర్థులుగా మీరుంటే మీలో మీరు ఇక పలం, మనం ప్రెసిడెంట్గా ఇతను ప్రెసిడెంట్, మీరో మీరు ఎలక్ట్ చేసుకోండి. సెలక్షన్ కాదు, నేనేదో సెలెక్ట్ చేయటం కాదు, మీరో మీరు ఇగో వీడి ప్రెసిడెంట్, వీడి సెక్రటరీ అని మీరో మీరు నిర్ణయించుకోండి. నేను మటుకు నా నోటితోటి మటుకు వీడి ప్రెసిడెంట్, వీడి సెక్రటరీ అని చెప్పను, నా నోటితోటి చెప్పించుకోకుండా మీరు ఎలక్షన్లో ఎవడు ప్రెసిడెంట్ ఉంటాడో మీరు నిర్ణయించుకోండి. ఎలక్షన్ అక్కడ నిర్ణయించుకోండి, నా నోటితోటి మటుకు నేను చెప్పను. అంటే మీరు ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి, ఎవరు ట్రెజరర్గా ఉండాలి, ఎవరు సెక్రటరీగా ఉండాలో మీరు నిర్ణయించుకోలేనంత అసమర్థులు మీరైతే ఫ్యూచర్లో రామకృష్ణ మఠం ఏమి నడుపుతారో మీరు నడపలేరని చెప్పాడు. అప్పుడు బ్రహ్మానంద వాళ్ళ వాళ్ళని, రామకృష్ణ వివేకానంద ప్రమేయం ఏమీ లేదు, బ్రహ్మానందని ప్రెసిడెంట్గా పెట్టారు, శారదానందరేమో సెక్రటరీగా పెట్టారు, ఇంకోని ట్రెజరర్గా పెట్టారు, మిగతా వాళ్ళందరినీ వాళ్ళనే మాంగ్స్నే గృహస్థులు కాదు, ఆ మాంగ్స్నే ట్రస్టీల కింద పెట్టారు, 16 మంది ఎంత కమిటీ వేశారు. అప్పుడు ఈయన సంపాదించిన ఆస్తులంతా వాళ్ళకి రాసి ఇచ్చేశారు. ఆయన ఫ్యూచర్ చూస్తున్నాడు రామకృష్ణుడు. 12 సంవత్సరాలు బ్రహ్మానంద గౌరవంగా ప్రెసిడెంట్ కింద ఉండేవారు. ఆయన పేరు రాకాలు, ఆయన రాకాలు ఆయన ప్రెసిడెంట్. అంటే ఫెయిత్ఫుల్గా ఉండేవాడు రామకృష్ణుడు. ఆయన ఇంకో సంవత్సరానికి వస్తాడనగానే రాకాలు దుర్గామాత చెప్పింది ఎవరికి, రామకృష్ణుడికి, నీకు కొడుకు వస్తున్నాడు 1 సంవత్సరంలో, నీకు పిల్లలు లేరని బాధపడకవయ్యా, నీకు పిల్లలు, దుర్గామాత చెప్పింది నీకు కొడుకు వస్తున్నాడు, ఈ స్పిరిచువల్ సన్ వస్తున్నాడు అని ఇంకో సంవత్సరానికి ముందే చెప్పింది. ఎవడు రా కొడుకు వస్తున్నాడు నాకు, ఈ దుర్గామాత ఏంటి కొడుకు వస్తున్నాడు, స్పిరిచువల్ సన్ వస్తున్నాడు అంటే వాడే బ్రహ్మానంద, అది స్పిరిచువల్ సన్. వాడు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ శారదానంద, మన మెడ్రాసులో రామకృష్ణ మఠం స్థాపించిన ఆయన రామకృష్ణానంద, అది రామకృష్ణుడి పేరు రామకృష్ణానంద పెట్టుకున్నాడు, తల్లి పేరు, అమ్మ పేరేమో శారదానంద పెట్టుకున్నాడు. ఆయన ఫస్ట్ సెక్రటరీ. ఆ ప్రెసిడెంట్ గౌరవానికి బ్రహ్మానంద అయినప్పటికీ, ఆ పెద్దకానికి ఆయన ప్రెసిడెంట్ చేసినప్పటికీ, వివేకానంద తర్వాత 12 సంవత్సరములు రామకృష్ణ మఠ రామకృష్ణ మిషన్ బరువు మోసిన వాడు శారదానంద. ఇది ఫ్యూచర్ చూశాడు. బాపిరాజు గారు అన్నారు, ఇంకో 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఈ దివ్యక్షేత్రం, జ్ఞానానంద దివ్యక్షేత్రం ఎలా ఉండాలో ఇప్పుడు నుంచి నేను ఊహిస్తున్నాను, దర్శిస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు వేళ రేపటి గురించి నేను ఆలోచించడం లేదు, 30 సంవత్సరాల తర్వాత ఈ దివ్యక్షేత్రం ఎలా ఉండాలో నేను ఊహించడం కాదు, దర్శిస్తున్నానని చెప్పారు. ఇది ఒకసారి రామకృష్ణుడు ఈయన దగ్గర, ఆ శారదానంద కూర్చున్నాడు రామకృష్ణుడి దగ్గర, కూర్చుంటే సడన్గా వెళ్ళిపోయి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. రామకృష్ణుడు వెళ్ళి సడన్గా వెళ్ళి శారదానంద ఒళ్ళో కూర్చున్నాడు. ఏమంటే గురువు గారు నా ఒళ్ళో కూర్చుంటున్నాడు అంటున్నాడు. అది కదవయ్యా భవిష్యత్తులో నువ్వు రామకృష్ణ మట్టు రామకృష్ణ ఇరవై ఐదు చూస్తున్నా వస్తున్నావు అందుకు ఎంత తూకాన్ని పరిశీలించడానికి చూ ఆయన ఏమో ఉరికే రామకృష్ణుడు అంటే బాగా సన్నంగా ఉంటాడు బాగా. తూకం తక్కువే నా వాటి నా బోటి చిన్న బరువే నువ్వు మోయలేకపోతే భవిష్యత్తులో రామకృష్ణ మట్ట బరువు ఎంత మోయ అసలు నువ్వు ఎంత బరువు మోయగలవు కార్యదక్షిణ ఇదో నీలో ఎంతవరకు ఉంది అంటే నువ్వు ఎంత బరువు మోయగలవో ఎంత తూకానికి సరిపోతావు పరీక్షించడానికి నీ ఒళ్ళో కూర్చుంటున్నాను అన్నాడు. చాలా బరువు మోసాడు తర్వాత 12 సంవత్సరాలు ఎఫిషియెంట్గా జీవితంలో ప్రొఫిషియన్సీ ఒకటే సరిపోదు ఎఫిషియన్సీ కూడా చాలా ముఖ్యం. మనకి ఇది సర్దార్ పటేల్లో కనిపిస్తుంది ఎఫిషియన్సీ అంటే చాలా తక్కువ మాట్లాడేవాడు. మనకి ఎఫిషియన్సీ మనకి పొలిటికల్ లీడర్స్లో ఎవరిలో కనిపిస్తుంది అంటే ఓన్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఈజ్ వెరీ ఈ వాజ్ వెరీ క్లోజ్ టు గ్రౌండ్ రియాలిటీస్. మనకి స్వాతంత్రం రాగానే ఈ సంస్థానాలు ఈ గొడవలను అల్లర చల్లరగా ఉంటే సంస్థలందరినీ ఒక కంట్రీ కింద తీసుకొచ్చి గ్రౌండ్ పటేల్ ఎప్పుడు మాట్లాడినా గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టి ఎప్పుడు మాట్లాడలేదు. ఈజ్ వెరీ క్లోజ్ టు గ్రౌండ్ రియాలిటీస్. గాంధీ తర్వాత నాకు బాగా జ్ఞాపకం వచ్చాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ ప్రాక్టికల్, గాల్లో నీళ్ళ కట్టడం కాదు, వెరీ ప్రాక్టికల్. అంటే పటేల్ ఏ విధంగా అయితే ఎలా సమన్వయం చేయగలిగాడు ఈ సంస్థలు అన్నిటిని, అలాగే శారదానంద కూడా రామకృష్ణ మట్టిని ఒక మార్గంలో పెట్టి ఆయన జీవించుండగానే ఆ పద్ధతి ఎలా ఉండాలి, ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకోవాలి, ఎవరెన్నుకోవాలి, ఆ బోర్డుని ఎవరెన్నుకోవాలి, ఒక క్రమం అంతా ఈ క్రమం అంతా వివేకానంద తర్వాత ఈ శారదానంద చాలా కష్టపడి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తయారు చేసి ఒక పద్ధతిగా ఈనాటి వరకు పేచీ లేకుండా రామకృష్ణ నడుస్తుంట శారదానంద యొక్క సమర్థత. అంటే ఆర్గనైజేషన్ ఈరోజు కూడా అది సక్రంగా నడుస్తుంటే అది శారదానంద యొక్క అది సమర్థత. ఇప్పుడు జ్ఞానానంద గురించి మనం చెప్పుకున్నాం, తర్వాత భవిష్యత్తు నేను సబ్జెక్టులోకి వస్తాను, తర్వాత భవిష్యత్తులో కూడా మేము కూడా ఇప్పటి నుంచి వారం రోజులు 10 రోజులు ఇక్కడ ఉండాలి అంత మాకు కూడా. ఇంకా ఒకటి మెయిన్ రోడ్డుకి చాలా దూరంగా ఉంది, ఏమి డిస్టర్బెన్స్ లేదు, క్వైట్గా ఉంది, కూల్గా ఉంది. ఈ మధ్య నేను కువైట్ ఖతార్ వెళ్ళి వచ్చాను, అక్కడ కూడా కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చాను. ఇండియా దాటి వెళ్ళిపోతే మంచినీళ్ళు ఎక్కడైనా బాగుంటాయనిపించింది నాకు. మనం బిసలరి నీళ్లు పెట్టుకుని మంచినీళ్ళు తాగుతాం బజార్లో కొనుక్కుని, బిసలరి నీళ్ళు కిందని మనం బజార్లో కొనుక్కుని ఏ నీళ్ళు అయితే తాగుతున్నామో ఆ నీళ్ళతోటి వాళ్ళు ముఖం కడుక్కుంటున్నారు, ఆ నీళ్ళతోటి వాళ్ళు స్నానం చేస్తున్నారు, వాటర్ క్వాలిటీ ఎలా ఉంది. టాయిలెట్స్ మన బెడ్రూమ్స్ కంటే బాగున్నాయి. అలా పారిశుద్ధ్యం మన భారతదేశంలో పారిశుద్ధ్యం అనేది ప్రభుత్వానికి అక్కర్లేదు, ప్రజలకు అక్కర్లేదు, మీకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. అలా ఆ హెల్త్ కాన్షియస్నెస్ లేదు మనకి. అలా పరిసరాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలనేటువంటి ఆ భావనే లేదు మనకి. అక్కడ నేను షాపింగ్ సెంటర్ ఇండివిజువల్గా వదిలేయండి, కొన్ని షాపింగ్ సెంటర్స్కి వెళితే అక్కడ టాయిలెట్ చూస్తే మన బెడ్రూమ్స్ కంటే బాగున్నాయి, మెయింటెనెన్స్ ఎలాగోండి. కానీ అక్కడ నాకు బాగా ఇది మామూలుగా బాహ్య విషయం, అక్కడ నేర్చుకునేది ఏంటంటే ఒక రాజు వెళ్ళి అక్కడ ఖతార్లో కువైట్లో ఒక రాజు వెళ్ళి ఒక ఏదో ఒక దాని మసీద్ అంటారు, మసీదులో ఆయన నమాజ్ చేస్తాడు. వాళ్ళు 5 సార్లు నమాజ్ చేసుకుంటారు, వాళ్ళు కొంతమంది 3 సార్లు చేస్తారు నమాజు. వాళ్ళు నేను నేర్చుకునేది ఏంటంటే ఆ మసీదులోకి వెళ్ళినప్పుడు అల్లా బొమ్మ లేదు, మహమ్మద్ బొమ్మ లేదు, ఎవళ్ళ బొమ్మలు లేవు. ఆ ముస్లిమ్స్ నరసాపురం ముస్లిమ్స్, తణుక ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి నరసాపురం చేరిపర్సన్ చేసింది ఒక ఆవిడ, ఆవిడ కూడా కువైట్లో ఉంది, ఆవిడ తీసుకెళ్తే వాళ్ళింటికాడ ఏ బొమ్మలు లేవు, ఎవరింటికాడ చూసినా బొమ్మలు కనపడటం లేదు. అంటే మనం నేర్చుకోవాల్సింది నామబుద్ధి రూపబుద్ధి వదులుకోవాలి. మనం బంధించేది నామబుద్ధి, మనల్ని బంధించేది రూపబుద్ధి. ఎక్కడైనా మనం ఎక్కడైనా 10 రూపాయలు చందా ఇస్తే గోడ మీద మన పేరు రాశారు లేదు చూసుకోండి. మేడాప్టర్ నేమ్, మేడాప్టర్ ఫేమ్ మన మనసుకి లోపలికి వెళుతుంది. నేను ముస్లిం కంట్రీస్లో నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళు మసీదులు అల్లా బొమ్మ లేదు, వాళ్ళు దేవుడు అల్లా. వాళ్ళ మనం రామకృష్ణ ఎలా ఉంటాము, వాళ్ళు అల్లా 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 అంటారు. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్ అంటే గాడ్ ఈజ్ ది మోస్ట్ గ్రేట్, గాడ్ ఈజ్ ది మోస్ట్ గ్రేట్, అల్లాహో అక్బర్. కానీ అక్కడ ఒక మసీదులో రాజులు బొమ్మలు లేవు. అక్కడ ఏదో రాజులు ఉన్నారు కదా పరిపాలన, రాజులు అంటే రోలర్స్, అక్కడ కమ్యూనిటీ కాదు రోలర్స్. వాళ్ళు అక్కడ అల్లా బొమ్మ లేదు, మహమ్మద్ బొమ్మ లేదు, తర్వాత ఎవరి బొమ్మలు లేవు అసలు ఆ మసీదులు. ఏంటి ఎవరి బొమ్మలు లేవంటే రూపరహితం, నామరహితం. భగవంతుడు ఖురాన్, భగవంతుడిలో ఆ ఖురాన్లో ఏదైతే చెప్పాడో మాకు అదే మాకు ఆదేశం, అదే మాకు సందేశం. ఇక్కడ మాకు రూపంతో సంబంధం లేదు, నామంతో సంబంధం లేదు. ముస్లిమ్స్ ఇంటికి వాళ్ళ పేరెంట్స్ బొమ్మలు కూడా లేవు, వాళ్ళ తల్లిదండ్రుల బొమ్మలు లేవు ముస్లిమ్స్ ఇంటికి. ఎవరింటికైతే చూసినా ఆ బొమ్మలనే లేవు అసలు. అయితే వాళ్ళకి మతం లేదంటే మతం ఉంది, భక్తి లేదంటే భక్తి ఉంది, జ్ఞానం లేదంటే జ్ఞానం ఉంది. ఆ ఖురాన్ మనం భగవద్గీత ఎంత శ్రద్ధగా చదువుకుంటాం, వాళ్ళు ఖురాన్ చదువుకుంటున్నారు. నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్. వాళ్ళు చెప్పేది అంటే ముందు రూపబుద్ధి తగ్గించుకోవాలి, నామబుద్ధి తగ్గించుకోవాలి. రూపబుద్ధి తగ్గించుకోకుండా, నామబుద్ధి తగ్గించుకోకుండా మైండ్ ఎలా ఇంట్రవర్ట్ అవుతుంది అని ఎక్స్టర్నల్ థింగ్స్కి వచ్చేస్తూ ఉంటుంది. ఐ ఆమ్ సో అండ్ సో, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, ఫలానా పేరు నాది, నేను ఎల్లయిని పొల్లయిని, ఏదో సత్యం. నీకు శవం ఉంది, ఆ శవానికి ఒక పేరు పెడతారు, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది. నువ్వు అక్కడికే లిమిట్ అయిపోతే నువ్వు సమాజానికి ఏం ఉపయోగపడతావు? నీ రూపబుద్ధి నీకు తగ్గటం లేదు, నీ నామబుద్ధి నీకు తగ్గటం లేదు. ఎంతవరకు నీ మైండ్ ఇంట్రవర్ట్ అవుతుంది, ఎంతవరకు నువ్వు నీ మైండ్ అల్లా వైపుకి పరిగా అల్లా వైపుకి మళ్లించబడుతుంది. అయితే మాకు నామరూపాలు, మా పేరెంట్స్ మీద ఫోటోలు కూడా మేము ఎక్కడ పెట్టుకో. ముస్లిమ్స్ ఇంటికి వెళ్తే ఎక్కడ అసలు ఏ ఫోటో కనపడలేదు. అలాగే నాకు భక్తి లేదనుకోకండి. ఆ మాట శబ్దము దేవుడై ఉన్నది. వాళ్ళు అల్లా అల్లా చెప్పింది మహమ్మద్ విని రాశాడు. అది అంటే సొంత రచన కాదు, మన వేదం లాగే అది సొంత బుద్ధితోటి రాసింది కాదు. అది అల్లా ఏదో చెప్పాడు, క్రోడీకరించాడు మహమ్మదు. అది మాకు అదే మాకు అదే దేవుడై ఉన్నది, మాట దేవుడై ఉన్నది, శబ్దము దేవుడై ఉన్నది. ఆ శబ్దమే మాకు దేవుడు, అంత శబ్దమే సర్వస్వం. అయితే అక్కడ నేను నేర్చుకుని వచ్చేది ఏంటంటే, మనకు రూపబుద్ధి ఎక్కువ, మనకు నామబుద్ధి ఎక్కువ. చిన్న నుయ్యి తప్పిస్తే దాని చుట్టూ ఆ నుయ్యి కనపడదు, అక్షరాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే నేను ఈ మధ్యన కువైట్లో ఖతర్లు నేర్చుకొచ్చింది, అది నాకు నచ్చింది. కాబట్టి రూపబుద్ధి నామబుద్ధి మనం కూడా తగ్గించుకోవటం. మా ఇంటి రూపబుద్ధి ఎవరి నేమ్ అండ్ ఫార్మ్ ఇస్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. మన దుఃఖం తీసుకొచ్చేది రూపం, దుఃఖం తీసుకొచ్చేది నామం. ఏదైతే దుఃఖం తీసుకొస్తుంది, ఏ రూపం అయితే, రూపమే మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, నామే మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఏదైతే దుఃఖాన్ని తీసుకొస్తుందో దాన్ని పట్టుకుని వేలాడతాం మనం. ఆ మధ్యన కొవ్వూరులో పేర్ల గురించి, మాజీ ఎమ్మెల్యే గారికి, కొత్త ఎమ్మెల్యే గారికి, సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి పేచి, ఆ నెల పేచీలు అయింది ఆ బోర్డు దగ్గర. ఆ బోర్డు దగ్గర పేచీలు వచ్చి చివరికి ఆ కలెక్టర్ గారు వచ్చి మొత్తం బోర్డు బద్దలు కొట్టించేసి ముఖం ముక్కలకి చేసేసి గోదావరిలో పడేశారు. కొవ్వూరి పేచి గోదావరితో వదిలిపోయింది. నా పేరు పైన ఉండాలని మాజీ ఎమ్మెల్యే గారు అంటారు, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు నా పేరు పైన ఉందంటారు. నా పేరు కింద కలెక్టర్ గారు, అప్పుడు లేడీ కలెక్టర్ ఎవరు నాకు గుర్తు రావటం లేదు. ఆవిడ వచ్చి, ఆవిడ పేరు కూడా ఉంది ఆ బోర్డులో. శుభ్రంగా బోర్డు మటుకి పగల కొట్టించేసి నీ గోదావరిలో పడేసింది. ఇక మన యొక్క స్టాండర్డ్స్ అలా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, తర్వాత సబ్జెక్టులకు వస్తాను. ఇప్పుడు జనరల్గా నేను చెప్పాను. తర్వాత నిన్న ఈ బీ ప్రో యాక్టివ్ బాడీ లాంగ్వేజ్ అండ్ బీ పాజిటివ్ అని నేను తణుకులో చెప్పాను. ఎవరో నేను మీరు రాలేదు, అది కూడా 5 నిమిషాలు చెప్పమని ఎవరో చెప్పారు, అది నేను దాని గురించి ప్రారంభిస్తాను. బీ ప్రో యాక్టివ్ అది బాడీ లాంగ్వేజ్, బీ పాజిటివ్ మనం నిన్న తణుకులో దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఎంఎస్ రాజు గారి సమక్షంలో. దాని గురించి ఒక 5 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక సబ్జెక్టులోకి వస్తాను. ఎవరో అడిగారు నేను తణుకు రాలేదని, దాని గురించి 2 నిమిషాలు చెప్పమని. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కు ఇది కేవలం డైరెక్ట్గా మీకు సబ్జెక్టుకి దీనికి సంబంధం లేకపోయినా మనకి భౌతికంగా బాగుపడటానికి ఉపయోగపడతాయి. మనం సర్వసాధారణంగా ఇది వేరే అది వేరే అనుకుంటాం, ఇది వేరే అది వేరే కదా, దిస్ ఈజ్ దట్ దట్ ఈస్ దిస్. రెండు విభజించుకుంటాం, దేవుడు వేరు ప్రపంచం వేరని అలా విభజించుకుంటాం. ఈ ప్రపంచ రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే, కానీ ఇది వేరు అది వేరు అనుకుంటాం. ఇది వేరు అది వేరు కాదు, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది. ఇక్కడుండి దేవుడు ఇక్కడ లేకుండా అక్కడ ఉంటే వాడు దేవుడు కాదు. దేవుడు ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతం లేకపోతే దేవుడు కాదు. ఒక కాలంలో ఉండి ఇంకో కాలం లేకపోతే దేవుడు కాదు. అది ఏదో వైకుంఠంలో ఉన్నాడు దేవుడు, ఇక్కడ గొరగమూడిలో దేవుడు ఇక్కడ లేడంటాడు దేవుడు కాదు. అన్ని కాలాల్లోని అన్ని అవస్థల్లోని అన్ని ప్రాంతాల్లోని ఉండేది దేవుడు. ఎంచేదంటే ఈ పంచభూతాలు లేనప్పుడైనా ఉన్నాడు. ప్రపంచం అంటే ఏంటి? పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అంతే ప్రపంచం. ఈ పంచభూతాలు లేనప్పుడైనా ఉన్నాడు, పంచభూతాలు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు, పంచభూతాలు లేనప్పుడు కూడా ఆయన ఉంటాడు. సృష్టి లయం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. అది దేవుడంటే ఏదో ఓ చోట కూర్చున్నాడని మనం అలా ఊహించుకుంటాం. మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి మన పురాణాలు అలా చెప్పి మన ఉపాసన కోసం అలా ఏర్పాటు చేసినాయి. కానీ భగవంతుడు అంతరే వ్యాపించాడు. మీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటే ఉన్నాడు. ఒకసారి రామతీర్థం ఇది అడిగారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. అంటే రామతీర్థం అన్నాడు, దేవుడు లేని చోటు చూపించని అడిగాడు. దేవుడు ఎక్కడున్నాడని అడిగాడు రామతీర్థం. ఆయన అన్నాడు, దేవుడు ఎక్కడ ఉంటాం కాదు, దేవుడు లేని చోటు అంటూ చోటు చూపించన్నాడు. అది మనకు అనుభవం అయ్యాక తెలుస్తుంది. అది మనకు అనుభవం అయ్యాక తెలుస్తుంది. ఒకడు ఎవరు అడిగారు, ఒక నాస్తికుడు అడిగి ఒక రాయి మీద కూర్చున్నాడు కొండ మీద. ఓ నాస్తికుడు రాయి మీద, దేవుడు అంతటా ఉన్నాడు, నేను కూర్చుని రాతి మీద ఉన్నాడు, సత్యంగా అన్నాడు. రాయిలో రాతిలో కూడా ఉన్నాడు. అసలు ఇంకోటి ఏది కూడా దేవుడు లేకుండా ఒక రాయి కానీ ఒక మనిషి కానీ మేనిఫెస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. దేవుడికి తెలియకుండా ఒక రూపం రావటానికి ఇవి లేదు. ఏది మేనిఫెస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. యథార్థం చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు, మనం లేము. భగవంతుడు ఉన్నాడు, మనం లేము. కానీ మనకున్న అహంకారం వల్ల, దేహభావన వల్ల, శవబుద్ధి వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఉన్నాం, ఆయన లేడనుకుంటున్నాం. ఆయన తెలుసుకున్నాక మటుకు ముందు తెలియదు మనకు. ఆయన తెలుసుకున్నాక తెలుస్తుంది ఆయన ఉన్నాడు మనం లేమని. జరిగేదంతా ఆయన సంకల్పం. ఉరికి ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం మనం, కానీ మనం అనుకోవటానికే పనికి వస్తాం మనం. కానీ జరిగేదంతా ఈశ్వర సంకల్పం. జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవ సంకల్పం. మనం ఏదైనా అనుకుంటా ఉంటాం, అనుకోకుండా ఉండలేము. ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం, అలా ప్రతిదీ జరుగుతుందని లేదు. మనం అనుకున్నప్పుడు ఈశ్వరు, మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలిసినప్పుడు జరిగేది ఈశ్వర సంకల్పమే. మన సంకల్పం ఈశ్వర సంకల్పం భిన్నంగా ఉన్నప్పుడు జరిగేది ఈశ్వర సంకల్పమే. మన నచ్చింగ్ ఉన్నదంతా ఈశ్వరుడే. ఆయన తెలియకుండేది జరగటానికి ఇల్లేదు. మనకంటే బుద్ధిమంతుడు, మనకంటే తెలివైనవాడు, మనకంటే సర్వజ్ఞుడు. మనకి ఈ గోడ పక్కన ఏముందో తెలియదు. ఆయనకి సృష్టిలో ఎక్కడ ఏది ఉందో, ప్రతి అణువులోనూ ఎక్కడ ఏది ఉందో ఆయనకి తెలియకుండా ఇది లేదు. భగవంతుడు సర్వశక్తివంతుడు మాత్రమే కాదు, సర్వజ్ఞుడు కూడాను. సరే, నిన్న మనం ఏదో మాట్లాడుకున్నాం, బీ ప్రో యాక్టివ్. ఇది మీరు భౌతికంగా కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక రెండు ఒకటే, భౌతికం ఆధ్యాత్మికం. మన మనస్సు విభజిస్తాను అంతే, రెండు ఒకటే, రెండు ఒకటే. నువ్వు మీరు ఇప్పుడు ఎవరో బాపి రాజు గారికి ఏదో కుటీరం కడుతున్నారు, అది పూజే, అది పూజ. పూజ పూజ కాకపోతే అది పూజే. మనం గుళ్ళోకి వెళ్ళి దేవుడికి ఫ్లవర్స్ ఆఫర్ చేస్తాం. ఇది కూడా నా కొంతమందికి జీవకోటికి ఆఫర్ చేస్తున్నారు ఈ కుటీరాలు ఇవన్నీ. ఇది కూడా పూజే, ఇది ఇక్కడ సేవ కాదు, ఇది పూజ, ఇది కూడా పూజే. మనం గుళ్ళోకి వెళ్ళి మన దగ్గర మన పాడు బుద్ధి ఎక్కడుందంటే దీనిలో గుళ్ళోకి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తే పూజ అనుకుంటాం, ఓ మనిషికి ఏదైనా సహకరిస్తే సేవ అనుకుంటాం. అక్కడ ఉన్న మోసం అంటాను. మళ్ళీ సేవ చేస్తున్నాం చేసి అక్కడ చేసి సేవ 5 పైసలు 95 పైసలు అహంకారం తెచ్చుకోవటం, అది పూజ అయినప్పుడు ఇదెందుకు పూజ అనుకోకూడదు నువ్వు? ఇప్పుడు దేవుడికి ఇచ్చిన 5 పైసలు పూజ అంటావు, ఎవడో మనిషికి ఇచ్చిన 5 పైసలు దానం చేశాను అంటావు. అక్కడ తేడా వచ్చేస్తుంది మనకు, ఆ భావంలో తేడా వస్తుంది. గుళ్ళోకి వెళ్ళి ఇచ్చినప్పుడేమో పూజ అంటావు, దేవుడికి పూజ చేసుకొచ్చావంటావు. అదే ఒక మనిషికి ఇచ్చావనుకో, నేను దానం చేశానంటే సేవ చేశానంటావు. అంటే దానికి నువ్వు బాహ్యంగా ఎన్ని చేసిన లోపల నువ్వు కుళ్ళిపోతావంటే ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఎంత మంచి పనులు చేసినా పనులన్నీ ఇక్కడ ఆగిపోతాయి. అంటే లోపల ఈ మంచి పనుల్లో నీకు చిత్తశుద్ధి రావాలి. కానీ చిత్రశుద్ధి రాకపోతే బాహ్యంగా ఎన్ని పనులు చేసినా ఒకటి లేని సున్నలు అయ్యి ఇదంతా మనం ప్యూరిఫై అవ్వటానికి చేసే పనులు ఇవన్నీ కూడా. అదే బి ఇది చెప్తాను నేను, అది ముగి 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. బి ప్రోయాక్టివ్ అంటే మనం అందరం మంచి పనులు చేయటలేదు అనుకోండి, మూర్తిరాజు గారు బి ప్రోయాక్టివ్ అంటే మనం అందరం మంచి పనులు చేయటలేదు అనుకోండి, మూర్తిరాజు గారు ఏమనుకోవాలంటే ఎవరో మంచి పని చేయటం లేదేంటి నేను ఎందుకు చేయాలని అనుకోకూడదు. అంటే ఇనీషియేషన్ తీసుకుని తనంతట తానుగా ఒక మంచిని చేయటం, సమాజానికి ఏదో కొంత ఉపయోగపడటం, ఇతరులతో అనుకరణ లేకుండా దాన్ని బీ ప్రోయాక్టివ్ అంటారు. ఇప్పుడు ఈ దివ్య క్షేత్రానికి ఎవరో ఒక పైస ఇవ్వటం లేదు నేనెందుకు ఇవ్వాలి పైసా అని అనుకోకూడదు మనం. నీకు అర్థం వచ్చిందే, నీ అంతటి నువ్వు చేసే కృషి ఏది నువ్వు చూపించు. అంటే నువ్వు లోపల మారటానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు మారు, నువ్వు లోపల నువ్వేదైతే ఆ మనిషి ఇలా ఉండాలి, ఈ మనిషి ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నువ్వు అలా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. అది బీ ప్రోయాక్టివ్ అంటే నువ్వు ఆ మనిషి ఎలా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు రైట్ బాగుంది, నువ్వు అలా ఉన్నావు లేదో చూసుకో, నువ్వు అలా ఉన్నావో లేదు చూసుకుని అప్పుడు నువ్వు వర్క్ చెయ్యి, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. అవుట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సైలెన్స్ కమ్స్ ద వర్డ్ ఆఫ్ పవర్. అది అంటే ఎవరో మంచి పనులు చేయటలేదు నేను ఒక్కడ ఎందుకు చేయాలని మూర్తిరాజు గారు అనుకోకూడదు. మూర్తిరాజు అంటే మూర్తిరాజు మీరు అనుకోకూడదు, నేను అనుకోకూడదు. అంటే ఇనీషియేషన్ తీసుకుని ఇక్కడ ఎవరో దీనికి ఈ జ్ఞానానంద దీపక్షేత్రానికి ఎవరో పైస ఇవ్వటం లేదు నేను మట్టికి ఎందుకు ఇవ్వాలని అనుకోకుండా ఇతరులతో సంబంధం లేకుండా నీ అంతటి నువ్వు ఇనీషియేషన్ తీసుకుని నీ అంతటి నువ్వు కార్యరంగంలోకి వస్తే దాన్ని బీ ప్రోయాక్టివ్ అంటారు. అంటే నువ్వు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, నువ్వు చేసే పని మట్టికి పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి. ఇతరుల మెప్పులతో సంబంధం లేకుండా, ఇతరుల గొప్పలతో సంబంధం లేకుండా నువ్వు ఏదైతే రైట్ అనుకుంటున్నావో అది నీ అంతటి నువ్వు స్వతంత్రంగా నువ్వు చేయగలగాలి. దీని అప్పుడు ఇది నువ్వు అప్పుడు ఇంపర్సనల్గా చేయటం నీకు అలవాటు అయిపోతుంది. మనిషి ఇంపర్సనల్గా ఆలోచించగలగాలి, ఇంపర్సనల్గా పని చేయటం చేయగలగాలి. ఆ మనిషికి దుఃఖం ఎక్కడ తీసుకొస్తుందంటే మనం ఏదైనా చిన్న పని చేసి గుర్తింపులు కోరుకుంటాం, ఆ గుర్తింపుల వల్ల మనకి దేహాభిమానం పెరిగిపోతుంది. మీరు ఏదైనా పని చేయండి, వదిలేయండి, ఆ పనిని వదిలేయండి, అది గుర్తింపులు కోరుకోవద్దు. గుర్తింపులు కనుక మీరు ఎప్పుడైతే కోరుకుంటున్నారో శవబుద్ధి పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది, మీకు బజార్లో ఊరేగింపులు మిగులుతాయి. దైవానుగ్రహం సున్నా. మనం బజార్లో ఊరేగింపుల కోసం మంచి పని చేసామనుకోండి, బజార్లో ఊరేగింపులు మిగిలితే, సన్మానాలు మిగిలితే కానీ ఈశ్వరుడి దయకి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందలేము. కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు, కేవలము నువ్వు లోకం కోసమే చేసి, లోకంలో గొప్పల కోసమే చేసి, లోకంలో ఊరేగింపుల కోసమే చేసి, ఈశ్వర ప్రీత్యర్థం ఒక్క పని కన్నా చేయకపోతే మనం ఈశ్వరు మరణించాక ఈశ్వరుడి దగ్గరికి వెళితే నీ ముఖం ఎప్పుడు చూడలేదే నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు అటండు. అదేంటి నేను ఇక్కడ ఎన్ని పనులు చేసి వచ్చాను, భీమవరం ఎన్ని పనులు గొప్ప పనులు చేస్తే నేను ఎవడో తెలియదు అంటాడంటే నేను ఈడుకోవాలి అటండు. నువ్వు ఎందుకు చేసావు ఊరేగింపులకు చేసావు, అది నీ ఊరేగింపులు అయిపోయినాయి, శ్మశానానికి ఏమో 100 మామూలుగా మనం చనిపోతే శ్మశానానికి ఎవరు వస్తారండి, 10 మంది కూడా రారు. ఆ మోసిగోడును కూడా వెతుక్కోవాలి మనం. ఇప్పుడు మనం చనిపోతే ఎవరు వస్తారని ఆ మోసిగోడును కూడా వెతుక్కోవాలి. మరి లోకంలో కొంతమంది చనిపోతే 10,000 మంది వెళ్ళిపోతున్నారు బరువేలు గ్రౌండ్కి. ఒకవేళ నాకు కూడా 10,000 మంది వచ్చేసారని నువ్వు ఇక్కడ గొప్పగా అనుకోవచ్చు, దేవుడి ముందు నీ జీవితం అంతా సున్నావచ్చు. అది జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ట్యాగోర్. నువ్వు ఎందుకంటే ఈ 10,000 మంది శ్మశానానికి రావడానికి నువ్వు చేసి ఉండొచ్చు, ఆ పనులు అయిపోయింది, నీ ఊరేగింపు అయిపోయింది. ఫ్యూనరల్ ప్రొసెషన్ బాగానే జరిగిపోయింది, అక్కడ సున్నా, పరలోకంలో సున్నా. అది కూడా చూసుకోండి మీరు, ఏకం ఒకటే కాదు పరం కూడా చూసుకోండి. మన గొప్పల కోసం ఈశ్వరుడు ప్రీత్యర్థం కాకుండా కేవలం గొప్పల కోసం చేస్తే 10 మంది ఎక్కువ రావచ్చు బరేలు గ్రౌండ్కి, అసలు సున్నా. రామకృష్ణ పరమహంస గారు శరీరం విడిచిపెట్టినప్పుడు, ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు బరేలు గ్రౌండ్కి ఇన్న వాళ్ళు 15 మంది మీకు తెలియకపోవచ్చు. ఇవాళ ప్రపంచ గురువు అనుకుంటున్నాం, వరల్డ్ టీచర్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్ అని చెప్పాడు. నేను ఎంతకాలం జీవించుంటాను, అంతకాలం నేర్చుకుంటాను అని చెప్పాడు. మనం అందరం పరమహంస అనుకుంటున్నాం. ఆయన శ్మశానానికి, ఆయన బాడీని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు 15 మంది కంటే ఎక్కువ మంది లేరు. అయితే ఏంటి మరి ఇంత ఇప్పుడు మనం అనేక మంది ఆరాధిస్తున్నాం అని, అనేక మఠాలు కడుతున్నాం, అనేక టెంపుల్స్ కడుతున్నాం, మోడర్న్ అవతారం అంటున్నాం. ఇంత ఇంత భావన బలం ఏంటది? ఆ భావన బలం హృదయం యొక్క సంకల్పం, ఆ సహృదయం, ఆ సహృదయం, ఆ సత్యానికి ఉన్న శక్తి, ఆ సహృదయం ఉన్న ఆ శక్తి. ఇప్పుడు గాంధీ గారిది అహింసా సిద్ధాంతమే కదా, అహింసా సిద్ధాంతమే కదా అనుకుంటే అహింసా సిద్ధాంతంలో కూడా చాలా పోరాటం ఉంటుంది. అది ఉరికే మాట కూడా అది తేలిగ్గా ఉంటుంది. గాంధీ గారి అహింసా సిద్ధాంతం కదా, అహింసా సిద్ధాంతం కదా అంటే లోపల చాలా స్ట్రగుల్ ఉంటుంది. అహింసా సిద్ధాంతంలో కూడా అది పైన పైకి అనుకున్నంత తేలిక కాదు, లోపల చాలా స్ట్రగుల్ ఉంటుంది. అహింసా సిద్ధాంతం కూడా నాన్ వైలెన్స్లో కూడా బయటికి హింస కనపడిపోయింది, లోపల ఎంతో స్ట్రగుల్ పడితేనే కానీ ఆ పాత్రలో మనం ప్రయాణం చేయలేము. అది బీ ప్రోయాక్టివ్ అంటే ఇతరులతో సంబంధం లేకుండా, ఇతరులతో అనుకరణ లేకుండా నీయంతటి నువ్వుగా ఇనీషియేషన్ తీసుకుని ఒక మంచి పని సమాజానికి కానీ, లేకపోతే నీ కుటుంబానికి కానీ, లేకపోతే సమాజానికి కానీ ఏదోటి నువ్వు చేయగలిగితే, నీయంత స్వతంత్రం. వాళ్ళు చేయలేదు కాబట్టి నేనెందుకు చేయాలి? వాళ్ళు చేయలేదు అని నేనెందుకు చేయాలి? కేవలం ఇతరులను అనుకరించకుండా నీయంతటి నువ్వు స్వతంత్రంగా చేయగలిగితే ఆ మంచి పని. బీ ప్రోయాక్టివ్ అంటే ద పాజిటివ్గా నువ్వు చేయగలిగితే ఇతరులతో ఆధారపడక్కర్లేకుండా. ఎవరు దానికి డొనేషన్ ఇవ్వలేదు, నేను మటుకు ఎందుకు ఇవ్వాలి డొనేషను అలా అనుకోకుండా నీయంతటి నువ్వుగా ఇనీషియేషన్ తీసుకుని పని చేయటం బీ ప్రోయాక్టివ్. తర్వాత బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే మన మనస్సు అబద్ధం చెబుతుంది, శరీరం నిజం చెబుతుంది, దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఎవరైనా మీరు బాగున్నారని అడుగుతాం అనుకోండి, మనం వాళ్ళు బాగుండరు బాగానే ఉన్నామని అంటారు. ఏమంటే మీరు ఎలా ఉంటున్నారు, హౌ ఆర్ యూ అంటాం అనుకోండి, మనం మీరు బాగానే ఉన్నామని అంటారు. బాగా లేరని వాళ్ళు ముఖం చెబుతుంది, ఆ ముక్కు చెబుతుంది, కళ్ళు చెబుతుంది, నుదురు చెబుతుంది, ఇలా ముడుచుకుంటూ ఉంటారు. కానీ బాగోలేదని చెప్తే ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళని, బాగున్నారండి హౌ ఆర్ యూ అంటాం అనుకోండి, మనం చాలా బాగున్నామని ఈ మధ్యన అంటారు. వాళ్ళు బాగుండరు అంటే బాగోలేదంటే ఏమనుకుంటారని వాళ్ళు మనసుతోటి అబద్ధం చెప్పేస్తారు, మనసుతోటి అబద్ధం చెప్పేస్తారు. కానీ ఆ బాడీ ఏం చెప్తున్నారు, ముఖము, ఆ కళ్ళు, ఆ నుదురు, ఆ బాడీ మనం అలాగ అబ్జర్వ్ చేస్తుంటే బాడీ నిజం చెప్పేస్తుంది, బాడీ నిజం చెప్పేస్తుంది. అయితే దాన్ని మనసు అబద్ధం చెప్పినా శరీరం నిజం చెప్తుంది కాబట్టి దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోండి. కొంతమంది మీరు ఆరోగ్యంగా ఉన్నారని అడుగుతాం అనుకోండి, బాగానే ఉన్నామని అంటారు, ఆముదం పుచ్చుకుని ముఖాల్లో ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే ఆముదం పుచ్చుకుని ముఖంలో ఉండటం ఎందుకు? తర్వాత కొంతమంది డాక్టర్ దగ్గరికి కూడా సరిగ్గా డాక్టర్ దగ్గరికి వెళతారు, వాళ్ళ కంప్లైంట్ ఏంటో చెప్పాలి, అది సరిగ్గా చెప్పరు. డాక్టర్ గారితో చెప్తే మనకు అమ్మాలి అనుకుంటారు, ఏదైనా అనుకుంటే మరి డాక్టర్ గారి దగ్గర కూడా కరెక్ట్గా చెప్పరు కొంతమంది. కానీ ఆ బాడీని చూస్తుంటే డాక్టర్ తెలుస్తూ ఉంటుంది ఆ బాడీ. వాళ్ళు కొంచెం ముఖమాటం వల్ల సిగ్గు వల్ల సరిగ్గా చెప్పకపోవచ్చు, కానీ అప్పుడు బాడీని చూసుకోవాలి డాక్టరు. డాక్టర్ బాడీని నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఆడికి మోషన్స్ అయిపోతుంది అనుకోండి, నాకు బాగానే ఉందండి మోషన్స్ అవ్వటం అయిపోయినా, ఆడు శుభ్రంగా నేర్చుకుంచిపోయి పొట్ట లోపలికి వెళ్ళిపోయి ఉసు ఊరుమని సిద్ధమవుతాడు. నీకు మోషన్స్ అవుతున్నాయా లేదా అంటాడు అనుకోండి, నాకేం అవ్వటలేదు మోషన్స్ అవ్వటలేదు అంటే ఆడు శరీరం చెప్తుంది ఆడికి మోషన్స్ అవుతున్నాయా లేదో. ముఖం అంతా పాలిపోతుంది, శరీరం అంతా వదిలిపోతుంది. అయితే అప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోవాలి. అప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమించినట్టు మాట్లాడతారనుకోండి, ఉదాహరణకి లోపల అసూయ ఉంటుంది, లోపల అసూయ ఉంటుంది, మనం ప్రేమించినట్టు మాట్లాడుతూ ఉంటారు. అసూయ కళ్ళల్లో కనిపిస్తుంది, ముఖంలో కనిపిస్తూ ఉంటుంది అసూయ. కానీ చెప్పే మాటలన్నీ ప్రేమ మాటలు చెప్తూ ఉంటారు, ఆ మనస్సు అబద్ధం చెప్పేస్తూ ఉంటుంది. కానీ ఆ ముఖాన్ని బాడీని మనం జాగ్రత్తగా పరిశీలిస్తుంది నిజం చెప్తూ ఉంటుంది, అదే బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, గౌతమ బుద్ధుడు టీచ్ చేయక్కర్లేదు. మీకు జరిగిన విషయం చెప్తున్నాను. గౌతమ బుద్ధుడు మహాత్మా గాంధీని కూడా మోడర్న్ బుద్ధ అంటారు. గౌతమ బుద్ధుడు టీచ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎలా ఉపన్యాసాలు గౌతమ బుద్ధుడు చెప్పక్కర్లేదు. ఆ గౌతమ బుద్ధుడు మనం వెళ్ళి మీరందరూ శాంతిగా ఉండండి, సుఖంగా ఉండండి, ఇటువంటి మాటలు గౌతమ బుద్ధుడు చెప్పక్కర్లేదు. గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటాం అనుకోండి, మనకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తాను, మాట చెప్పకుండా ఎలా జ్ఞానం వస్తుంది? బాడీ లాంగ్వేజ్. ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు ఆ శాంతి తరంగాలు, శక్తి తరంగాలు ఉవ్వెత్తుగా వచ్చి మన మనసులో, మన బుద్ధిలో ప్రవేశించి మనకు మారు మనసు తీసుకువస్తుంది, అది బాడీ లాంగ్వేజ్. అందుకని మీరు బాగుపడండి అని చెప్పక్కర్లేదు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి దగ్గరికి మనం వెళతాం అనుకోండి, మీరు జ్ఞానానందకి ఇద్దరంటే బాగా ఇష్టం. జ్ఞానానందకి ఇద్దరు ఫేవరెట్ గాడ్స్ ఉన్నారు, ఒకటి కృష్ణుడు, రెండు బుద్ధుడు. ఆ విగ్రహాలు కూడా సమాధి దగ్గర ఉన్నాయి. జ్ఞానానందకి ఫేవరెట్ గాడ్స్ ఎవరంటే ఇద్దరే ఇద్దరు, ఒకడో కృష్ణుడు రెండవడో బుద్ధుడు, ఇద్దరికి తేడా చెప్పండి. మీరు నాకు అన్నీ కావాలి, యుద్ధాలకు కావాలి, అన్నీ కావాలి, రాయబారాలు కావాలి, పాలిటిక్స్ కావాలి, అన్నీ కావాలి అన్నాడు కృష్ణుడు. నాకేమీ అక్కర్లేదు బాబు అని చెప్పాడు బుద్ధుడు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలా కనిపిస్తే వాళ్ళిద్దరిని వేసుకున్నాడు జ్ఞానానంద స్వామి. ఇద్దరు ఫేవరెట్ గాడ్స్. ఏంటి అంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది అంటే ఈ రహస్యం ఉపనిషత్తు చెప్పింది. నువ్వు అనుకుంటే సృష్టి అంతా నాదే అనుకో కృష్ణుడిలాగా, నువ్వు అనుకుంటే సృష్టి అంతా క్రియేషన్ అంతా నాదే అనుకుని వర్క్ చేయి, అది కృష్ణుడి పద్ధతి. బుద్ధుడి పద్ధతి ఏంటి, ఏది నాది కాదు, ఏది కృష్ణుడే పనిచేశాడు, బుద్ధుడే పనిచేశాడు. కృష్ణుడు ఎలా పనిచేశాడు అంతా నాది అనుకుని పనిచేశాడు. బుద్ధుడు ఎలా పనిచేశాడు, ఏది నాది కదని పనిచేశాడు అని చెప్పి ఆయన మహాజ్ఞాన, ఈయన మహాజ్ఞాన. నువ్వు ఏదో మార్గంలో ప్రయాణించి కాదనుకుంటే ఏది నాది కాదనుకో, అది లేకపోతే సృష్టి అంతా నాది అనుకుని పని చెయ్యి నువ్వు. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు, మీ మనసు అక్కడికే పరిమితం. అందుకని మీ పిల్లలు నలుగురిని మీరు ఎలా చూసుకుంటున్నారో సృష్టిని అంతా అలా చూడలేరు. కృష్ణుడు అలా చూశాడు కాబట్టి సృష్టి అంతా నాది అనుకుని పనిచేశాడు. ఆయన జ్ఞాని. బుద్ధుడు నాకు ఏది అక్కర్లేదని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు, నాకు ఏది అక్కర్లేదు అన్నాడు. అయితే ఆయన కూడా జ్ఞాని. అయితే ఒక మార్గంలో చూస్తుంటే ఆయన జ్ఞాని, ఒక మార్గంలో ఈయన చూస్తే. నువ్వు బుద్ధుడిలా పనిచేసినా ఇబ్బంది లేదు, కృష్ణుడిలాగా పనిచేసినా ఇబ్బంది లేదు. మనం అటు పనికిరాం ఇటు పనికిరాం. మనం కృష్ణుడి మార్గంలోనే లేవు, బుద్ధుడి మార్గంలోనే లేవు. అంచేది ఫేవరెట్ గాడ్స్ ఎవరంటే జ్ఞానానందకి ఫేవరెట్ గాడ్స్ ఎవరు, కృష్ణుడు బుద్ధుడు ఇద్దరు ఫేవరెట్ గాడ్స్. ఆయన సమాధి దగ్గర ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఫేవరెట్ గాడ్స్ ఇద్దరు కూడా, బుద్ధుడి కూడా. అంటే బుద్ధుడు సాక్రిఫైస్ చేశాడు, సఫరింగ్ చేశాడు అంటే ఏం పని చేయలేదు, ఆయన పని చేయలేదని కాదు. తర్వాత ఇంకోటి అవతార పురుషులు మహాత్ములు మహర్షులు బయట చేసే పని తక్కువ ఉంటుంది, లోపల చేసే పని ఎక్కువ ఉంటుంది. ఏమిడు ఏం పని చేస్తున్నాడు అనుకుంటాం మనం. బుద్ధుడు ఏం పని చేశాడు, ఏమి ఇచ్చాడు, మాకెక్కడ ఇల్లు కట్టి పెట్టాడా బుద్ధుడు, మాకెక్కడైనా ఇల్లు కనిపెట్టాడా, ఇల్లు కట్టి పెట్టాడా? చూడండి, మన ముఖ్యమంత్రి గారు రోజు ఇల్లు కట్టి పెట్టేస్తాం అంటున్నారు కదా, అలా బుద్ధుడు మనకి ఎక్కడైనా ఇల్లు కట్టి పెట్టాడా? లేదా గాంధీ గారు ఎక్కడ మనకు గుడిసేసి ఇచ్చాడో, ఎక్కడైనా ఖాళీస్థానం ఎక్కడైనా మనకి ఇచ్చాడా గాంధీ గారు? బుద్ధుడు అపరించాలి, ఇప్పటి నుంచి ఎందుకు వర్షప్ చేస్తున్నా భావన బలం ఆ పవిత్రత? మామూలు బాహ్యంగా చూస్తే బుద్ధుడు ఎక్కడైనా మనకు అరాకరం ఇచ్చాడా, లేకపోతే మన ఇళ్ల స్థలం ఎక్కడైనా ఇచ్చాడా? ఏంటి మానవ జాతి పెట్టున్నా తాదాత్యం, మానవ జాతి పెట్టున్నా తాదాత్యం అంటే వాళ్ళు ఇన్నరగా వర్క్ చేస్తారు. వాళ్ళు బాహ్యంగా మీకు ఏదో ఇంటి స్థలం ఇవ్వడం కాదు, వాళ్ళు ఇన్నరగా వర్క్ చేస్తారు. వాళ్ళు చేసే పని మీకు కళ్ళు పట్టుకోలేవు, వాళ్ళు చేసే పని మీ చెవులకు అందదు, కళ్ళుకి అందదు, మీ ఇంద్రియాలకు అందదు, మనసుతోటి ఊహించలేరు, బుద్ధితోటి ఆలోచించలేరు. అక్కడదాకా ఎందుకు సీలింగ్ ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది అనుకోండి, దాని ఆకులు కనపడవు. అలాగని ఫ్యాన్ తిరగటం లేదని కాదు, అంటే బుద్ధుడు చేసిన పని, కృష్ణుడు చేసిన పని, ఇంకో మహాత్ముడు చేసిన పని మన కళ్ళు అందుకోలేవు, మన బుద్ధి అందుకోలేవు అని చెప్పి వాళ్ళు సోమర్తనంగా ఉన్నారని మనకు అనిపిస్తుంది. మీకు బాహ్యంగా చూస్తే గాంధీ గారు ఏముంది, గోచిగుడ్డ పెట్టుకున్నాడు, లేకపోతే తుండుగుడ్డ కట్టుకున్నాడు, పై మీద తుండేసుకున్నాడు, తిరిగాడు. బాహ్యంగా చూస్తే ఏముంది, ఏమి లేదు, మీకేం కనపడదు. ఆయన ఏమి సైన్యాన్ని నడపలేదు, లేదా దేశానికి చక్రవర్తి కాదు, లేకపోతే పెద్ద పెద్ద సైన్యాధిపతులు లాగా వాడు దేశం మీద దండయాత్రకు పెద్ద పెద్ద యుద్ధాలు చేయలేదు, లేకపోతే వార్లో పాల్గొని ఎక్కడ వార్ చేయలేదు. మరి బాహ్యంగా ఏమి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ బాహ్యంగా చూస్తే మీకేం, ఏదో ఉప్పు సత్యాగ్రహం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, కానీ సైన్యాన్ని ఎక్కడికి నడపలేదు, లేదా ఇంకోటి ఏదో మా బాహ్యంగా ఏదో సత్రములు కట్టడం, లేదా ఇంకోటి కట్టడం, ఇటువంటి ఏమి చేయలేదు. మరి గ్రేట్నెస్ ఎక్కడ వచ్చింది? ఏ మ్యాన్స్ వాల్యూ డస్ నాట్ డిపెండ్ ఆన్ వాట్ హీ లెర్న్స్ ఆర్ హిస్ పొజిషన్ బట్ వాట్ హీ ఈజ్. లోపల ఎలా ఉన్నాడు మనిషి అని ఆ మనిషి లోపల ఎలా ఉన్నాడని, బిల్డింగ్లు కట్టేయడం కాదు. గాంధీ గారు ఎక్కడ హై స్కూల్ కట్టించాడా, కాలేజీ కట్టించాడా, సత్తర కట్టించాడా అనుకుందాం మాట వరుసకి. అది బుద్ధుడు ఏమైనా చేశాడా, మీకు ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించాడా బుద్ధుడు? వాట్ హీ ఈజ్, ఏ మ్యాన్స్ వాల్యూ డజ్ నాట్ డిపెండ్ ఆన్ వాట్ హీ లెర్న్స్ ఆర్ పొజిషన్ బట్ వాట్ హీ, లోపల ఎలా ఉన్నాడు మనిషి, ఎలా ఉన్నాడు లోపల, కుళ్ళిపోయి ఉన్నాడా, బ్రైట్గా ఉన్నాడా, వాళ్ళు ఏది మాట్లాడుతుందో జీవిస్తున్నారా, డిఫరెంట్గా ఉన్నారా, మనసుకి వాక్కి ఆలోచనకి సంబంధం ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఏదైనా పనులు చేస్తే మానవజాతితో తాదాప్యం పొంది చేస్తున్నారా, గౌరవాల కోసం చేస్తున్నారా? అంటే క్వాలిటీ, ఆ వర్క్లో ఉన్న క్వాలిటీ. అంటే మహాత్ములందరూ కూడా బయట బాహ్యంగా కనపడదు, వాళ్ళు చేసినది ఇన్నర్ సైడ్ కానీ ఉంటుంది, వాళ్ళు మానవ జాతి మీద వాళ్ళ ప్రభావం ఇన్నర్ సైడ్ ఉంటుంది. అదే అబ్రహం లింకన్ చెప్పాడు, ఆయన స్లో వాకర్. అబ్రహం లింకన్ పని ఏమి లేదు, ఓడిపోవటమే పని. అబ్రహం లింకన్ ఓడిపోవటం ఆయన పని ఏంటంటే ఎలక్షన్లో పెట్టడం, ఓడిపోవటం ఎలక్షన్లో నిలబెట్టడం, ఓడిపోయి ప్రజలకు చిరాకు వచ్చింది. ఏంటి ఓడించడం పని, ఒక్కసారి ఈ బికెమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటి ఎన్నాళ్ళు ఓడిస్తామని ఒక్కసారి అమెరికా ప్రెసిడెంట్ చేస్తారు ఆయన. ఆయన ఎలక్షన్ వచ్చాయనుకోండి, లింకన్ అమెరికాలో నామినేషన్ వేసేసేవాడు, నామినేషన్ వేసేసి ఏదో ప్రజలకు చెప్పాడు నాకు ఓటు వేయని చెప్పాడు, ఓడిపోయేవాడు ఆయన. ఆ స్కిల్ ఆయనకు తెలియదు, ఎలా నాకాలో తెలియక ఓడిపోయాడు. అయి మరి ఏంటి ఓడిపోతున్నామంటే ఆయన స్లో వాకర్ అన్నవాడు. ఓడిపోవటం పని అమెరికా లింకన్ చాలా ఎలక్షన్లో ఓడిపోయాడని మీకు తెలియకపోవచ్చు. ఇంకా ప్రజలకు విసుగొచ్చింది ఆయనకి. లింకన్ భార్య చనిపోతే 30 రోజున ఎలక్షన్ వచ్చి నామినేషన్ చేశాడు. అప్పుడు అందరు బంధువులందరూ వచ్చి తిట్టారు లింకన్, ఇదేంట్రా నీ భార్య 30 రోజులు అయిన చచ్చిపోయి అప్పుడు ఎలక్షన్ సిద్ధమయ్యావంటి, ఇది వరకు ఓడిపోతున్నా కదా ఇంకెన్నిసార్లు ఓడిపోతామంటే. అప్పుడు ఆయన అన్నాడు, నా భార్యకి నేను అన్యాయం చేయలేదు, నా భార్యకి న్యాయం చేశాను, ఆవిడ ఆరోగ్య పరిస్థితి నేను జాగ్రత్త తీసుకున్నాను, ఆవిడకేమి జస్టిస్ చేశాను, అన్యాయం చేయలేదు. ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ పెట్టాను అనుకోండి, నా భార్య బతికి వస్తుందా? పోటీ పెట్టడం మానేస్తా అన్నాడు లింకన్. అన్నాడు, నేను ఎలక్షన్లో పోటీ పెట్టను, నా భార్య బతికొస్తే నేను ఎలక్షన్లో పోటీ పెట్టను. ఆవిడ బతికున్నది కదా, ఆవిడకి న్యాయం చేశాను, అన్యాయం చేయలేదు, ఆవిడ గౌరవంగా చూశాను, బానిసకం చూడలేదు. సరే ఆవిడకి టైం అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు నన్ను ఎలక్షన్లో నా భార్య చనిపోయిందని ఎలక్షన్లో పోటీ పెట్టద్దు అంటారంటే పోటీ పెట్టేసాడు. ప్రజలకు విసుగొచ్చింది, నేను ఎన్నిసార్లు ఓడిస్తాం ఎన్నిసార్లు ఓడిస్తామని చివరికి బికెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లింకన్ అన్నాడు, లింకన్ మాట నాకు ఒకటి బాగా ఇష్టం, నేను జీవితంలో వార్త లింకన్ టైంలో సివిల్ వార్ వచ్చింది. లింకన్ కంటే గాంధీ గారు అదృష్టవంతుడు. గాంధీ గారు పేల్చిన వెంటనే చనిపోయాడు. గాంధీ గారిని ఇలా మనం పేల్చిన వెంటనే చనిపోయాడు అని. లింకన్ అలా కాదు, రాత్రి 9 పిలిస్తే మరుసటి 9 వరకు బతికుండి నరకయాత్ర అనిపించి చచ్చిపోయాడు లింకన్. గాంధీ గారు 12 డాక్టర్లు ఏం చేయలేకపోతున్నారు, 12 ఎల్లనిపించాడు. చచ్చిపోయిన తర్వాత ఏదో అవుతాం, ఎల్లనిపించి 12 బతకడో చావడో, 12 హెల్ అనిపించి చనిపోయాడు. రాత్రి 9 సినిమాల్లో పేల్చారు డ్రామాలని, మరుసటి 9 వరకు బతుకుండి హెల్ అనిపించాను. గాంధీ గారు అదృష్టం వెంటనే చనిపోయాడు. ఏ రామ్ 3 రామ్ అనేవాడు చనిపోయాడు. లింకన్ అలా కాదు. ఇంతకేం చెప్తున్నానంటే లింకన్ అన్నాడు, నేను రాష్ట్రపతి అమెరికాకి ప్రెసిడెంట్ చేస్తూ నన్ను గొప్పవాడు అనుకోకుండా చాలా తప్పులు చేశానన్నాడు. తప్పులు ఎలా చేశాను తెలుసుండి చేయలేదు, తెలివి చేశానన్నాడు వాడు లింకన్. నేను అమెరికా ప్రెసిడెంట్ చేస్తూ తప్పులు చేయలేదు అనుకోకండి, తప్పులు చేశాను కానీ తెలుసుండి మరి చేయలేదు. నాకు అనుభవం లేక ఈ సైన్యాధిపతుల సలహాలు నాకు సరిగ్గా చెప్పకపోవటం వల్ల అంచేత తెలివికి చేశాను, తెలుసుండి మటుకు తప్పు చేయలేదు, తెలివి చేశాను కాబట్టి అమెరికా ప్రధాని క్షమించమని అడిగాడు వాడు లింకన్. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను చెప్పంటే బాడీ లాంగ్వేజ్. ఏంటది బాడీ లాంగ్వేజ్? లింకన్ ఏదైతే మైండ్ తోటి మాట్లాడుతున్నాడో ఆయన సహా ఆయన సరిగ్గా బాడీ కూడా అలాగ ఉండదు. మీకు ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పాడు ఒక ఎలక్షన్ టైంలో పల్లెటూరు ఆఫ్ చేశారు ఈ గొరవన ఊళ్ళు లాంటి ఊళ్ళో. ఏదో యాదారాపంగా చెప్పిన మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్, ఈ మాటలు ఊరికే రాసుకుని రిటర్న్ స్టేట్మెంట్ కాదు, యాదారాపంగా చెప్తే అది ప్రజాస్వామ్యానికి నిర్వచనం అయిపోయింది. ఇది అమెరికా ప్రెసిడెంట్, అమెరికా ఈ సంథింగ్ మోర్ దెన్ అమెరికా ప్రెసిడెంట్. అమెరికాకి ఇప్పుడు 45 ప్రెసిడెంట్ చేస్తున్నాడు, కానీ ఫేమస్ ప్రెసిడెంట్లు 4 జాన్సన్ అక్కడ లింకన్ అక్కడ. అంటే అమెరికా ప్రెసిడెంట్ చేశాడు కాబట్టి లింకన్ గౌరవం కాదు, ఈ సంథింగ్ మోర్, సంథింగ్ మోర్ దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బాడీ లాంగ్వేజ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ మైండ్ ఏదైతే చెప్తుందో చెప్పి ఏ మహర్షి మీకు అర్థమవుతుంది. అంటే బుద్ధిని మాట్లాడిపోయిన సమక్షంలో కూర్చుంటే జ్ఞానం వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎలా నోటితో మాట్లాడుతూ ఉంటారు, ముఖంతో వెక్కిరిస్తూ ఉంటారు, నోటితోటి మాట్లాడుతూ ఉంటారు, ముఖంతో వెక్రిస్తారు. ఆ ముఖంతో వెక్రించేదే కరెక్ట్, అది నోటితో ఏదో అబద్ధం చెప్తున్నారు, మైండ్ అబద్ధం చెప్తుంది, ఆ ఫేస్ ఆ మైండ్కి సహకరించదు. ఆ ఫిజికల్గా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వెక్రిస్తున్నారని మాటలు. అంచేది నీకు మహాత్ములకి మహర్షులకి మైండ్ ఏదో చెబుతుంది, మొత్తం వాళ్ళ బాడీ వాళ్ళ సెన్సెస్ అన్ని కూడా ఫుల్గా అంగీకరిస్తూ ఉంటాయి, అందుకే మహాత్ములు అయ్యారు. అంటే మీరు బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోండి, మీరు ఏ మాట అయితే చెప్తున్నారో దానికి మీ శరీరం అనుకూలిస్తుంది లేదా అనుకూలంగా ఉందా లేదా స్పందనగా ఉందా లేదా అని. తర్వాత ఇంకోటి, మనం కూర్చుని ఇలా కూర్చుని దెబ్బలాడుకుంటాం, మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారు. మన ఇంట్లో కూడా ఇది తోడుకోవాలి దెబ్బలాటలు, అన్నదమ్ములు దెబ్బలాటలు, మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారు, ఎలా కాదు. నేను ఎంఎస్ రాజు గారి గురించి వచ్చింది ఈ గొడవ. నేను సినిమాలో ఎంఎస్ రాజు గారు సినిమా చేస్తున్నారనుకోండి, ఎంఎస్ రాజు గారు సినిమా చేస్తున్నారనుకోండి, ఆ సినిమా చేసేటప్పుడు సినిమా చేస్తారు, ఓ సినిమా చూసినప్పుడు కొంతమంది ఆ సినిమా కొంతమంది బాగుందనవచ్చు, కొంతమంది బాగోలేదు అనవచ్చు, ఆ పిక్చర్ బాగుందని అనవచ్చు, బాగోలేదు అనవచ్చు. అంటే నీ పిక్చర్ బాగుందని ఎంత వింటున్నాడో అది నువ్వు వాడి కళ్ళతోటి చూడు. నీకు అర్థమవుతుందా? ఆ పిక్చర్ బాగుందని ఎంత వింటున్నాడో వాడి కళ్ళతోడు, ఏ కోణంతో చూసాడు బాగుంటుంది అంటాడు. బాగోలేదు అంటావు అనుకో, మనం తిట్టేస్తాం, నేను తీసిన సినిమా బాగోలేదు అని. అలా తిట్టకూడదు. మనం ఏదైనా సినిమా తీసుకోవడానికి బాగోలేదని చాలామంది చెప్పవచ్చు, వాళ్ళు తిట్టకూడదు. ఏ పాయింట్ వల్ల వాళ్ళు బాగోలేదు అనుకుంటున్నారో వాళ్ళ కళ్ళతోటి మీరు చూడాలి, వాళ్ళతో కలిసి చూడాలి. ఎలా చూడాలి? వాళ్ళతోటి కలిసి చూడాలి. బాగోలేదు నదిగో, నేను తీసిన సినిమాను బాగోలేదు అంటాను అని పట్టుకు తిట్టేయకూడదు వాళ్ళని. వాళ్ళతో చూడాలి, వాళ్ళు ఎక్కడైతే ఏ కోణంలో చూస్తే వాళ్ళకి అది పొరపాటుగా ఉందని తెలుస్తుందో అది మిస్టేక్ కాదు, ఎర్రర్. మిస్టేక్ వేరు, ఎర్రర్ వేరు. ప్రతి మనిషి మిస్టేక్ చేయడు, ఎర్రర్స్ వేరు, మిర్రర్స్ మిస్టేక్స్ వేరు. మిస్టేక్కి ఎర్రర్కి చాలా తేడా ఉంది. అది ఏ పొరపాటుని అలా ఏ పొరపాటు వల్ల అడుగు పిక్చర్ బాగోలేదు అంటున్నాడో వాడి కోణంలోంచి మీరు చూడాలి. ఎవరి కోణంలోంచి? అది బాగోలేదన్నాడు అని నువ్వు వాడికి డిఫరెంట్గా చూడకూడదు. వాడి కోణంలోంచి, ఆడు ఏ కోణంలోంచి అయితే చూస్తున్నాడో ఆడి కోణంలోంచి నువ్వు చూసినప్పుడు కూడా అక్కడ నీకు పొరపాటు కనిపించకపోతే వాడికి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలడు. బాగుంది బాగుంది అంటున్నారు అనుకోండి, ఎందుకు బాగుంది అంటున్నారు? వాడి కళ్ళతోటి నువ్వు చూడాలి. బాగోలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? వాడి కళ్ళతోటి నువ్వు చూడాలి. దాన్ని ఏమంటారంటే కలిసి చూడని, జాయింట్ ఇన్స్పెక్షన్. కొన్ని కొన్ని ఇన్స్పెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి చేస్తూ ఉంటారు, పంచాయతీరాజు ముగ్గురు జాయింట్ ఇన్స్పెక్షన్ అంటారు. మేం గొప్ప అంటే మేం గొప్ప అంటే ఒకసారి డిపార్ట్మెంట్ దెబ్బలాడుకుంటారు, మాది కరెక్ట్ మాది కరెక్ట్ అని. అప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ వేస్తారు గవర్నమెంట్, పంచాయతీరాజు రెవెన్యూ ఇరిగేషన్ అని మూడు జాయింట్ ఇన్స్పెక్షన్. అలాగే ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ ఏంటంటే నువ్వు ఏదైతే అక్కడ బాగోలేదు అంటున్నావో ఎవడైతే బాగోలేదు చెప్తున్నాడో వాడితో పాటు వాడి కోణంలో చూడు. బాగుందని ఎవడైనా చెప్తున్నాడు అనుకో, బాగుందని వాడు ఒకవేళ మర్యాద కోసం చెప్తున్నాడేమో, వాడు ఒకవేళ బాగోపోయినా బాగుందని మర్యాద కోసం చెప్తున్నాడేమో, అది కూడా ఎందుకు బాగుంది అంటున్నాడో ఇక నువ్వు గుడ్డిగా నమ్మొద్దు, అది కూడా వాడి కోణంలో చూసుకో. దీని ఏమంటారు? కలిసి చూడటం. ఏమంటారు? కలిసి చూడటం. ఇప్పుడు మీ అత్తగారు ఉన్నారనుకోండి, మీ అత్తగారు మీకు నచ్చడం లేదనుకోండి, మీ అత్తగారు మీకు నచ్చడం మిమ్మల్ని పట్టుకు తిట్టేయకూడదు. మీ అత్తగారు మా కోళ్ళ నాకు ఎందుకు, మా కోళ్ళకి నేను ఎందుకు నచ్చడం లేదు కూడా మీ అత్తగారు చూసుకోవాలి. మా కోళ్ళకి నేను ఎందుకు నచ్చడం లేదు చూసుకుని మీ కోళ్ళ కోణంలోంచి మిమ్మల్ని చూసుకుంటారనుకోండి, అప్పుడు మీరు ఏదైనా పొరపాట్లు ఉంటే ఎర్రర్స్ ఉంటే సవరించుకుంటారు. అందుకే చెప్తా అంటుంది ఇది మీకు, ఇది మీరు ఇది నేను చెప్పి మాటల వల్ల మీకు వెంటనే ముక్తి రాకపోవచ్చినా ఎంతకాలం బతుకుతాను, శరీరం ఉన్నంతకాలం బతకాలి కదా. మనం శరీరం ఉన్నంతసేపు పత్తేపురంలోనో గొరవనమూడిలోనో ఏలూరులోనో భీమవరంలోనో పెదనిండకంలోనో ఎక్కడ చోట ఉండాలి కదా, శరీరం బతుకున్నాని చెప్పి ఎక్కడ చోట ఉండాలి. ఆ రోజులు సుఖంగా వెళ్ళిపోవటానికి, మన రోజులు సుఖంగా వెళ్ళిపోవటానికి ముందు చనిపోయిన తర్వాత ఏదోటి అవుతాం, బతికుండా రోజులు సుఖంగా వెళ్ళిపోవటానికి ఈ మాటలు కొన్ని ఉపయోగిస్తాను మీకు. నేను ఎంఎస్ రాజు గారి సమక్షంలో ఈ మాటలను వచ్చింది ఆ ఫిలిం ప్రొడ్యూసర్ గారు సందర్భంలో. ఒకటి ఏంటి? బాడీ లాంగ్వేజ్. ఒకటి బీ ప్రోయాక్టివ్. బీ ప్రోయాక్టివ్. ఎదటి వాళ్ళు కూడా నీకు అనవసరం, నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. నువ్వు చేయగలిగింది డూ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్, డూ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఇప్పుడు మన అందరి హృదయాల్లో గాంధీ గారు ఉన్నారు, మన అందరి హృదయాల్లో గాంధీ గారు ఉన్నారు. రూపాయి ఇంట్లో కాదు, మన గాంధీ గారికి ఇంకా పేర్లు ఎందుకు బయట? గాంధీ హై స్కూల్, గాంధీ భవనం అక్కర్లేదు. ఒకవేళ మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, గౌరవం అక్కర్లేదు. మన అందరి హృదయాల్లో ఉన్నారు. మన మన హృదయంలో ఎవడ హృదయంలో గాంధీ లేడనుకోండి, గాంధీ బొమ్మ పెట్టినా ఏం ప్రయోజనం లేదు. కొంతమంది తల్లిదండ్రులు పూర్తిగా చూడటం మానేసి 11 రోజులు అద్భుతంగా చేసేసి ఈ బొమ్మల మట్టికి ఇంటి నిండా పెట్టేస్తారు. బతికుండక తల్లిదండ్రులు పూర్తిగా చూడటం మానేసి కనీసం గౌరవంగా కూడా మాట్లాడటం మానేసి గొప్పలుగా 11 రోజులు అద్భుతంగా చేసేసి ఇంటి నిండా బొమ్మలు పెట్టేస్తారు. ఎందుకు వచ్చింది? ఎవరు సంతోషిస్తారు? ఒకవేళ మీ పొరుగు వాళ్ళు, మీ పొరుగు వాళ్ళు సంతోషించు, మీ నైబర్ సంతోషించు, కానీ దేవుడు సంతోషించరు. ఇది ట్యాగూర్ చెప్పాడు. మరి భారీగా డీటెయిల్గా చూసుకోండి. మీ మనసు కుడిపోయాక మీ బయట ఎన్ని మంచి పనులు చేసినా ప్రయోజనం లేదు. మీరు చేసే పని వల్ల మీకు చిత్తశుద్ధి కలగాలి. అంటే ఎవడైనా, ఏ మతస్థుడైనా, ఏ కమ్యూనిటీ వాడైనా, ఏ కులస్థుడైనా మనం మోక్షానికి వెళ్ళాలంటే, లేదా గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణ స్థితిని పొందాలంటే, మన హిందువులు చెప్పినటువంటి మోక్ష స్థితిని పొందాలంటే, ఆ చిటారు కొమ్మను అందుకోవాలంటే ఒకటే మార్గం, చిత్తశుద్ధి అనే గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. కానీ చిత్తశుద్ధి లేకుండా ఎవడు లోపలగా మోక్ష ద్వారంలోకి, ఆ నిర్వాణ సుఖంలోకి, మోక్ష సుఖంలోకి, స్వర్గరాజ్యంలోకి ఎవడు ఎంటర్ అవ్వలేడు. నీకు స్టేటస్, ఎకనమిక్ స్టేటస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పదవులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఎన్నైనా వరల్డ్కి సంబంధించిన ఎన్నైనా ఉండొచ్చు, ఇవన్నీ ఒకటిలోని సున్నలు. నీకు చిత్తశుద్ధి లేకుండా నిర్వాణ స్థితిలో ఎంటర్ అవ్వలేవు, మోక్షంలో ఎంటర్ అవ్వలేవు. నీకు బాహ్యంగా 10,000 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే 100,000 కోట్లు డబ్బు ఉండొచ్చు, ఇవన్నీ ఒకటిలోని సున్నలు. అందుకే షేక్స్పియర్ రిపీటెడ్గా చెప్తాడు, యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్. ఇప్పుడు స్వప్నం వస్తుంది రాత్రి మనకి, ఆ స్వప్నం లేదా 10 మేళ్ళు కట్టుకుని మనం విమానంలో తిరిగినట్టు రావచ్చు. స్వప్నం మెలకు వచ్చాక, జాగ్రత్త అవస్థ వచ్చాక అది చూసుకుని ఎవడో గర్వపడ్డాడు, నాకు 10 విమానాలు ఉన్నాయని. ఏం చేత అదంతా అబద్ధం అని తెలిసిపోయింది వాడికి. నీకు జ్ఞానం వచ్చాక ఇదంతా డస్ట్ అని తెలుస్తుంది నీకు. అంటే బీ ప్రోయాక్టివ్. ఇప్పుడు కారు చిన్న కారు వెళుతుంది అనుకోండి, పెద్ద కారు వెళుతుంది అనుకోండి, లారీ వెళుతుంది అనుకోండి, ఎంతో కొంత వెనకాల దుమ్ము వస్తూ ఉంటుంది. ఇప్పుడు లారీ వెళుతుంది అనుకోండి, మీ కారు వెళుతుంది, ఎంతో కొంత, ఎంత తారు రోడ్డు అయినా ఎంతో కొంత దుమ్ము వస్తూ ఉంటుంది. సరే, మామూలుగా కంకర రోడ్డు అయితే చెప్పక్కర్లేదు, ఎంత రోడ్డు ఎంత బాగుంది, ఎంతో కొంత దుమ్ము వస్తుంది. అలాగే నువ్వు 100కి 100 రూపాయలు మంచి పని చేసినా సమాజానికి సంబంధించి వచ్చి దుమ్ము నీ బట్టల మీద పడుతుంది. అంచేది నువ్వు అంతే ఎంతో మంచి పని చేసావు కదా, సమాజం అందరం మెచ్చుకోవాలని అలా అనుకోవద్దు. కారు వెనకాల దుమ్ము ఎలాగొస్తుందో, నువ్వు ఎంత పని ఎంత మంచి ఎన్ని మంచి పనులు చేసినా నీ వెనకాల ఎంతో కొంత డస్ట్ వస్తూ ఉంటుంది. గాంధీ గారు మనం జాతి పిత అనుకుంటున్నాం, జాతి పీతని కవిత్వాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. గాంధీ గారు జాతి పిత కాదు, జాతి పీత అయినా అని కవిత్వాలు చెప్పిన వాళ్ళు. అదంతా డస్ట్, ఇది మామూలే. అయితే వివేకానంద ఏం చెప్పాడంటే, కుక్కతోక వంకర ఇంతవరకు ఏ టెక్నాలజిస్ట్ తీయలేడు. కుక్కతోక వంకరగా ఉంటుంది, ఇంతవరకు ఏ టెక్నాలజిస్ట్ తోక వంకర ఎవడో తీయలేదు. ప్రపంచం కూడా అటువంటిది, ప్రపంచం కూడా అటువంటిది. నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరణ చేస్తావు, నువ్వు ప్రపంచంలో నువ్వు చేయగలిగిన మంచి చెయ్యి, నువ్వు చిత్తశుద్ధి సంపాదించుకో. ప్రపంచం అనేది ఒక మిర్రర్, ప్రపంచం అనేది ఒక అద్దం. అద్దంలో నీ ముఖం చూసుకో, నీ ముఖంలో మసి ఉంటే అద్దంలో కనిపిస్తుంది, నీ ముఖం బాగుంటే అద్దంలో కనిపిస్తుంది. అద్దం మంచిది కాదు, చెడ్డది కాదు. అలా ఈ ప్రపంచం కూడా మంచిది కాదు, చెడ్డది కాదు. నీ మనసులో ఏది ఉంటే అది చెబుతూ ఉంటుంది ఎక్స్రే లాగా. నీ మనసులో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే అట్లా ఎలిమినేట్ చేసుకో. నువ్వు బాగుపడి బయటకు వెళ్ళిపోవు. నువ్వు బయట నీ డ్యూటీ అదే నువ్వు చేసుకుని వచ్చిన ఈ ప్రపంచంలోకి వచ్చాము, వెళ్ళిపోయామని జాడ అంశం అయితే జాడ కూడా తెలియకుండా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపో. కొంతమంది మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి నెయ్యి వడ్డన సరిగ్గా చేయకపోతే, లేదా రోజున బూర్లు ఉండకపోతే మన ఇల్లు అంతా యాగి చేసి వెళ్ళిపోతారు. మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడంటే అది సరిగ్గా మర్యాద చేయమనుకోండి, మర్యాద చేయకపోయినా వాడు వెళ్ళిపోయి మన ఇల్లు అని కొంపంతా యాగి చేసేస్తాడు వాడు బయటికి వెళ్ళాడు అని. మర్యాద చేయలేదు ఫలానా చేయలేదు, అలా కాదు. నీ ప్రపంచంలోకి వచ్చావు, నీ డ్యూటీ ఏదో నువ్వు చేసుకో, సైలెంట్గా బయటికి వెళ్ళిపో. అంటే ప్రపంచంలో 100కి 100 రూపాయలు ఎప్పుడు మంచి ఉండదు, 100కి 100 రూపాయలు చెడ్డ ఉండదు, 100కి 100 రూపాయలు చెడ్డ ఉండదు. మంచి చెడ్డ మిక్చర్ వరల్డ్ అంటే అదే. అంటే కుక్కతోక వంకర ఇప్పుడు అలాగే ఉంటుంది, నువ్వు ఎంతసారి అది పట్టుకుని ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ప్రపంచం కూడా దాని స్వభావం అలాగే ఉంటుంది. అయితే నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి, నీ డ్యూటీ చేయగలిగింది ఏదో చెయ్యి. నీ డ్యూటీ చేసి నువ్వు బయటకు వెళ్ళిపో, సైలెంట్గా వెళ్ళిపో, కూల్గా వెళ్ళిపో, క్వైట్గా వెళ్ళిపో, కామ్గా వెళ్ళిపో. దాన్ని ఏమంటారు? బీ ప్రో యాక్టివ్. అంటే వాళ్ళు అందరూ మెచ్చుకున్నారు లేదా ఈ పని వాళ్ళంక చూడకు, ఆహా అటు వెళ్ళకు, నువ్వు ఇనిషియేషన్ తీసుకో, నీ అంతటి నువ్వు చేసుకో. మరి ఇప్పుడు ఏంటి, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, చాలా చిన్న 100 రూపాయలు 200 రూపాయలు పెట్టుబడితోటి కొన్ని కొంతమంది కంపెనీలు పెట్టి కష్టపడి పనిచేసి సైలెంట్గా హార్డ్ వర్క్ చేసి అంత అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నాను జనరల్ గారు. అంతే, నువ్వు చేసి హార్డ్ వర్క్ అయితే నువ్వు చెయ్యి, నీ పత్రం నువ్వు చెయ్యి, ఎంతసేపు నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో, ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంచుకో, ఇనీషియేషన్ తీసుకుని నువ్వు పని చెయ్యి. బాపిరాజు గారికి ఎవరో సహకారం చెప్పినా నిరుత్సాహపడకూడదు, నిరుత్సాహపడకూడదు కూడా, డిస్కరేజ్ పొందకూడదు. అది డిస్కరేజ్మెంట్ వస్తుందనుకోండి, ఆయనకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఆ ఎక్స్టెంట్ వరకు. అంటే ఇనీషియేషన్ మటుకి అది బి ప్రోయాక్టివ్. తర్వాత ఏదైనా ఒక సినిమా బాగోలేదంటారు అనుకోండి, బాగోలేదు అనేది తిట్టిపోయికుండా కోణంలోంచి నువ్వు కూడా చూసుకో. అది ఇప్పుడు మీ అత్తగారి విషయం కూడా చెప్పాను, నా కోళ్ళకి నేను ఎందుకు నచ్చటం లేదు, నా కోళ్ళకి నేను ఎందుకు నచ్చటం లేదు అలా తిట్టిపోయక్కర్లేదు. కోడలు ఎంచేది నేను నచ్చటం లేదు అని అత్తగారి కోడలు, అత్తగారి కోణంలో ఆ కోడల కోణంలోంచి నువ్వు చూస్తే నీలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే సవరించుకుంటే సరిపోతుంది. ఏమీ లేదు, మీ కూతుర్ని మీరు ఎలా చూస్తున్నారో మీ కోడలను కూడా అలా చూస్తే 90 పేజీలు ఇళ్లలో ఉండవు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మామూలుగా మీ కూతుర్ని మీరు ఎలా చూస్తున్నారో మీ కోడలను కూడా అలాగే చూడండి. ఏమీ బంగారం పెట్టక్కర్లేదు, బంగారం పెట్టక్కర్లేదు, కరెన్సీ నోట్లు ఇవ్వక్కర్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి, మీ అమ్మాయిని మీరు ఎలా చూస్తున్నారో మీ కోడలను కూడా అలా చూడండి. 90 పేజీలు ఉండవు. ఇంకా కామన్గా వచ్చే పేచీలు, జనరల్గా మన సమాజంలో వచ్చే పేచీలు అంటే అహంకారం వల్ల వస్తాయి. అబ్జర్వ్ చేసుకుంటే రమణ మహర్షి గారు చెప్పారు, ఇది దుఃఖానికి కారణం బయట ఎక్కడ లేదు. మనకు ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, దీనికి ఎక్కడో బయట నుంచి కారణం ఉందేమో. అది బయట దుఃఖానికి కారణం బయట ఎక్కడా లేదు, దుఃఖానికి కారణం లోపలే ఉంది. అది ఎలా ఉంది? దేహాభిమాన రూపంలో ఉంది, అహంభావన రూపంలో ఉంది. ఐ ఆమ్ సో అండ్ సో నేను అంతర్వాణ్ణి ఇంతర్వాణ్ణి అని అనుకోవటంలో ఉంది. అంటే దుఃఖం అనేది దుఃఖ కారణం లోపలే ఉంది, బయట ఏమి లేదు దుఃఖ కారణం, నీకు లోపల ఉంది. అంటే నువ్వు దుఃఖం దుఃఖ కారణం ఎక్కడైతే ఉందో ఆ కారణాన్ని కట్ చేయకుండా నీకు దుఃఖం తగ్గదు. ఒక రోగం ఉందనుకోండి, ఆ రోగ కారణం తెలియకుండా రోగం తగ్గదు. నీకు రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం ఎందుకు వస్తుందో కారణం తెలియాలి. ఆ కారణం తెలియకుండా తాత్కాలికంగా నీకు రోగం తగ్గినా మళ్ళీ వచ్చేస్తుంది 4 నెలలు. కొన్ని కొన్ని రోగాలు అసలు తగ్గవు, తగ్గకపోయినా మెయింటెనెన్స్ డోస్ అని మన ఉలకల్లోకి వెళ్ళే వరకు కొన్ని ఏదో మందులు వాడుతూ ఉంటారు, శరీరాన్ని ఇంట్లో అటు ఇటు తిప్పుకుంటూ ఉండొచ్చు. దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. ఏమంటారు? మెయింటెనెన్స్ డోస్ అంటారు. ఇప్పుడు షుగర్ కంప్లైంట్ ఉందనుకుండా తగ్గదు, ఏదో రోజే ట్యాబ్లెట్ వేసుకుంటారు, వాడు చచ్చిపోకుండా ఆ రోగం ఆ ట్యాబ్లెట్ బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, కానీ రోగం తగ్గదు. దాన్ని మెయింటెనెన్స్ డోస్, మన శ్మశానానికి వెళ్ళే వరకు మన శరీరాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండొచ్చు, దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. అంటే కొన్ని కొన్ని తగ్గవు. అలాగే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, దుఃఖ కారణం బయట ఎక్కడా లేదు. మీరు అనుకుంటున్నాం మన బయట ఉంది, ఎవరో ఆళ్ళ వల్ల మనకు దుఃఖం వస్తుంది, వీళ్ళ వల్ల మనకు దుఃఖం వస్తుంది, ఎక్కడా లేదు. నీ లోపలే ఉంది, ఎక్కడ నీ లోపలే ఉంది. అది ఎలాగుంది? దేహాభిమానంలోంచి దుఃఖం వస్తుంది. మేము ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మేము గౌరవించలేదు అనుకోండి, అనుకోని మాటలకి మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఉదాహరణ ఏం చేస్తా, ఈ దేహము నేనే తలంపోటు ఉంది కదా. అహంకారం అంటే కోపం కాదు, అహంకారం అంటే కోపమే కాదు. మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు లేడు అని మనం అనుకుంటాం. ఇక్కడ భగవంతుడు లేడు, ఏమి లేదు, శరీరం ఎప్పుడైతే మరణించిందో అక్కడ బూడిద అయిపోతుంది, శ్మశానం అనంతరం అసలు జీవితం లేదు, మరణానంతరం జీవితమే లేదు, మరి పరలోకం లేదు, ఏమీ లేదు, ఆ భగవంతుడైన ఈశ్వరుడు యొక్క అస్తిత్వమే లేదు, ఏదీ లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ దానికి ఎవరిలో కారణం కదా, మన పొగరుబొత్తనం కారణం, మన అహంకారం కారణం, మన అజ్ఞానం కారణం. దేవుడు లేడు అని అంటాం అనుకోండి, ఆ లేడని చెప్పడానికి మన గర్వం ఎలా చెబుతుంది? మన గర్వం, మన అహంకారం, మనకు అర్థమవుతుందా? మన అహంకారం ఆ దేవుడిని అంగీకరి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని అంగీకరించనివ్వదు, మన పొగరుబొత్తులను అంగీకరించనివ్వదు. ఏం చేసి మనకు ఉండవలసినటువంటి నమ్రత లేదు, ఉండవలసినటువంటి హ్యూమిలిటీ లేదు. మీరు ఎక్కడికి వెళ్తుంది? పల్లానికి వెళుతుంది. నమ్రత లేకుండా, వినయం లేకుండా జ్ఞాన సంపదను మీరు ఎక్వైర్ చేయలేరు. ఎక్కడైతే పల్ల ఉందో అక్కడ నీరు వెళుతుంది, ఎక్కడైతే నమ్రత ఉందో, ఎక్కడైతే వినయం ఉందో అక్కడికి జ్ఞానం చేరుతుంది. ఆ ఇవాళ మనం ఏదేదో చెప్పుకుంటూ వెళుతున్నాం. ఒకటి బి ప్రో యాక్టివ్. సినిమా బాగా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఏం చేయాలంటే సినిమా బాగోలేదని పట్టుకుని తిట్టేయకుండా వాడిని వాడు కోణంలో చూడటం. ఏంటి నా కోళ్ళకి నేను నచ్చటం లేదు, నా కోళ్ళు నన్ను నచ్చటం లేదని అలా అనుకోకుండా కోళ్ళ కాణంలోంచి కూడా నిన్ను చూసుకోవటం, ఎందుకు నచ్చటం లేదు నా కోళ్ళకి నేనని అట్టినప్పుడు ఏదైనా ఎర్రర్స్ ఉంటే సవరించుకోవటం, కలిసి చూడటం అంటారు దాన్ని. ఏంటి జాయింట్ ఇన్స్పెక్షన్, దాన్ని ఏమంటారు కలిసి చూడటం. కదా పాజిటివ్ థింకింగ్. కొంతమందికి ప్రతిదీ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ప్రతిదీ ఏముంటుంది నెగిటివ్ థింకింగ్ ఉంది. ఆ నెగిటివ్ థింకింగ్ తగ్గించుకోవాలి మనం. అదే వివేకానంద గురించి ఒకే వాక్యం చెప్పాడు రవీంద్ర ట్యాగర్, ఇన్ స్వామి వివేకానంద ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. జీవితంలో జరిగిన సంఘటనలన్నీ పాజిటివ్గానే తీసుకున్నాడు, ఆ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ సంఘటన నుంచి మనం బళ్ళో చదువుకున్న దానికంటే, కాలేజీలో చదువుకున్న దానికంటే, హై స్కూల్లో చదువుకున్న దానికంటే మనకు నేచర్ నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి, ప్రకృతి నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. మనకి కాలేజీలో ఏదో చదువుకున్న దానికంటే ఈ ప్రకృతి నేర్పే పాఠాలు, జీవితం మన జీవితం మనకు నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. అయితే సంఘటన ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంఘటన అలా ఎందుకు జరిగిందని మీ మనసును పాడు చేసుకోక్కర్లేదు. భవిష్యత్తులో ఆ సంఘటన మీకు మంచికి మలుపు తీసుకురావచ్చు, ఆ సంఘటన మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ తీసుకురావచ్చు. అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందంటే భగవంతుడు తెలియకుండా ఆ సంఘటన జరగలేదు. భగవంతుడు తెలియకుండా ఏది జరగటానికి వీల్లేదు, అది ఎటర్నల్లా. భగవంతుడు తెలిసే జరిగింది ఆ సంఘటన. అది ఎందుకు జరిగింది, ఒకవేళ నీ తాత్కాలికంగా దానివల్ల నీకు పెయిన్ వచ్చినా భవిష్యత్తులో అది నీకు మంచికే జరగవచ్చు. ఒకవేళ నీకు జ్ఞానోదయం కలగటం కోసం ఆ సంఘటన అలా జరిగి ఉండవచ్చు. ఒకసారి చిన్న చిన్న సంఘటనలు జీవితంలో పెద్ద పెద్ద మలుపులు తిప్పుతుంది. మీరు తులసీదాసు గారు రామాయణం వినే ఉంటారు. ఆ తులసీదాసు రామాయణం రాశాడు, చాలా పాపులర్ రామాయణం. మనకు మన ప్రాంతంలో వాల్మీకి రామాయణం ఎంత పాపులరో, తులసీదాసు రామాయణం ఉత్తరప్రదేశ్ బీహార్ అక్కడ ఎక్కువ తులసీదాసు రామాయణం పారాయణం చేస్తారు. తులసీదాసు గారికి ఆయన భార్య అంటే చాలా ఇష్టం. తులసీదాసు గారికి ఆయన భార్య అంటే చాలా ఇష్టం. పుట్టింటికి వెళ్ళొద్దని వాడు ఏమని వాడు పుట్టింటికి వెళ్ళొద్దన్నాడు. ఒకసారి ఈయన ఎప్పుడు చూసినా పుట్టింటికి పాపడలేదని ఈయన ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆవిడ ఆవిడ పేరు రత్నావళి. ఆవిడ ఎప్పుడు చూసినా పుట్టింటికి వెళ్ళినవాడు ఏంటి వీడు, వాళ్ళ పుట్టింటి మీద కొంత ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, వంచింటి చుట్టాలు వాళ్ళు. ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఆడు గుమ్మంలో కూర్చోక్కల సింహద్వానంలో వాళ్ళు వంటింటి చుట్టాలంటారు, వంటింట్లోకి వచ్చేస్తారు వాళ్ళు. మీ భర్త తరపున వచ్చిన చుట్టాల మధ్యగా గుమ్మం పట్టుకుని ఏడవాలి. మీ పుట్టింటి తరపున మీ ఆడబడుచులు కాదు, మీరు ఆడబడుచులని పుట్టిన తరపున ఏమో సుబ్బమ్మ సుబ్బమ్మ అని వాళ్ళు ఆగడం. మీ పుట్టిన తరపు నుంచి వచ్చిన వాడు వంటింట్లోకి వచ్చేస్తాడు. వాళ్ళందరినీ కిచెన్ క్యాబినెట్ అంటారు. వాడు డైరెక్ట్గా వంటింట్లోకి వచ్చేస్తాడు, కానీ భర్త తరఫున చుట్టాల మట్టుకు వంటింట్లోకి రాడు, సింహద్వారం ఏడుస్తూ ఉంటాడు వాడు. ఇప్పుడు ఏం చేసింది, ఆ పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. సర్వసాధారణంగా స్త్రీకి ఎంతో కొంత పుట్టింటి మీద ప్రేమ ఉంటుందని అంటారు పెద్దలు. వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా జనరల్గా. ఈ తులసీదాసు భార్య ఏం చేసింది, ఎప్పుడు చూసినా పుట్టింటికి పంపడం లేదని తులసీదాసు ఊరికి వెళ్ళినచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాడు భార్య కనపడలేదు, ఆవిడ లేకపోతే ఉండలేడు ఈయన. అంటే నీళ్ళు లేకపోతే చేపలు ఎలా ఉండలేవో. ఆ భార్య ఒకరోజు కనపడకపోతే ఉండలేదు, వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అత్తారు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది, ఏదో నేను పొద్దున్న వచ్చాను, ఈడు సాయంత్రానికి సిద్ధమయ్యాడు ఇక్కడికి. మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడు, చుట్టాలు ఏమనుకుంటాడో కూడా తెలియటం వీడికి బుద్ధి లేదు. నీకు బాగా అర్థం చేసుకోండి. ఆ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో కూడా తెలియటం లేదు. మా అమ్మ పక్కింటి వాళ్ళు మాట ఎలా ఉన్నా, మా అమ్మ నాన్న ఏమనుకుంటారని తెలియటం లేదు వీడికి. బొత్తిక బుద్ధి లేకుండా ఉన్నాడని అప్పుడు ఒక మాట అంది. ఇప్పుడు నా మీదన్న నీకు వాత్సల్యం, నా మీదన్న నీకున్న ప్రేమ, నాకు నా మీదన్న తులసీదాసు గారి భార్య అంటే ఎంత ఇష్టం ఉండేవాడు, ఎండలో నడుస్తుంటే గొడుగు కూడా పడతాడు. నీకెవరో పట్టరులేండి. తులసీదాసు గారికి భార్య ఎంత ఇష్టం అంటే ఆవిడ ఎండలో నడుస్తాను అనుకోండి, ఇది గబ్బ ఇంటికి వెళ్ళి గొడుగు తెచ్చేసి గొడుగు పడతాడు, వాడికి ఎండ తగలకూడదని. అంటే అంత మమ్మకారం అన్నమాట, నీకు అర్థమవుతుందే. సరే వచ్చేసింది, వచ్చేసేప్పుడు ఆవిడ స్టన్న యువ షాక్డ్. షీ వాజ్ షాక్డ్, షీ వాజ్ స్టన్నడ్. ఏంటి పొద్దున్న వచ్చాను సాయంత్రానికి సిద్ధమయ్యాడండి. ఆవిడ బాధపడేదంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని, మా అమ్మ ఏమనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటుంది, ఈడేంటాడు, ఈడు సిద్ధమయ్యాడు అంటాడు. అంటే ప్రేమలా కాదు, అంటే లోకం ఏమనుకుంటుంది అది. సరే వచ్చేసాడు, వచ్చేస్తే భగవంతుడు అంటే ఏదో చిన్న పొరపాటు ఉందంత ఆయనలో, కానీ జన్మాంతరంలో సుకృతం ఉంది ఆయనకు. ఇవాళ జ్ఞానానంద ఎప్పుడో ఆయన వయసులో టీనేజ్లో, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న టీనేజ్ ఇది వరస్ట్ ఏజ్, 13, 14, 15, 16, 17, 18, 19 ఇది వరస్ట్ ఏజ్ అని చెప్పాడు. అది ఏం చేద్దంటే 18వ సంవత్సరం 19వ సంవత్సరం ఉన్న వాళ్ళు కాదు సొంతంగా ఆలోచించుకోలేరని ఇంట్లో వాళ్ళు పెద్దలు చేస్తే వినరని నాకు తెలుసులే అంటారు. 18వ సంవత్సరం 17వ సంవత్సరం 19వ సంవత్సరంలోనే ప్రేమాయణాల్లో పడతారు. చాలామంది ప్రేమల్లో దోమలు కూడా ప్రేమలు కూడా అప్పుడే వస్తుంది. ప్రేమలో దోమలోనే, ఈ ప్రేమలో దోమలు ఎప్పుడు వస్తాయంటే టీనేజ్లు వస్తాయి, 18వ సంవత్సరం 19వ సంవత్సరం. దాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ ఇది వరస్ట్ ఏజ్ అన్నాడు ఒక చోట. అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించుకో, మెచ్యూరిటీ ఉండదు. కొన్ని పెద్దలు ఎవరని చెప్తే వినరాళ్ళు, వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు, పెద్దలు ఎవరని చెప్తే దాన్ని టీనేజ్ అంటారు. అలాగే ఇప్పుడు జ్ఞానానంద ఇల్లు ఇడిచిపెట్టి టీనేజ్ వెళ్ళిపోయంటే కేవలం ఆ జీవితం ఆయన సంపాదించింది, జన్మాంతరంలో ఆయన చేసుకున్న సుకృతం అలాగే వచ్చింది. అందుకే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడు, మీరు ఏదైనా మంచి చేస్తే, మీకు ఏదైనా మంచి తలం పోస్తే, మీకు ఏదైనా మంచి ఆలోచన చేస్తే, మీరు చేసింది ఊరికే పోదు, మీ సహృదయాన్ని ఊరికే పోదు, మీ సత్కర్మ ఊరికే పోదు, ఎత్తుకు ఎత్తు వడ్డీతో సహా భగవంతుడు మీకు చెల్లిస్తాడు. మీరు చేసింది మీకు తిరిగి రిటర్న్ వచ్చి, మీరు ఒకవేళ మంచి చేస్తారనుకోండి, మీకు చేసింది మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఒకవేళ లౌకికంగా ఆలోచించిన. అలాగే తులసీదాస్ గారు ఏదో, తులసీదాస్ గారిలో ఏదో ఎర్రర్ ఉంది, కానీ మహాత్ముడే ఆయనకు పొలం కూడా అక్కర్లేదు, సంపాదించాలని అక్కర్లేదు, మంత్రి అవ్వక్కర్లేదు, ఆ భార్య యొక్క కలర్ మారకూడదు. ఆయన పాప మంత్రి పదవి చేయాలని లేదు, ఈ తులసీదాస్ గారు రామాయణం రాయాలని లేదు, ఆయనకి ఏమీ లేదు పాపం. ఆ భార్యకు సుఖంగా ఉండాలి, ఆడ ముఖం ఎప్పుడు, ఆ ముఖం ఎప్పుడైనా చిట్లించింది అనుకోండి తులసీదాస్ గారి భార్య, తులసీదాస్ గారు దుఃఖం వచ్చేసింది, మా ఆవిడకి ఏదో పాపం బాధ వచ్చేసింది అని. ఎట్ట కంప్లీటెస్ అటాచ్మెంట్ అనమాట భార్య మీద. ఇప్పుడు ఇంతకీ వచ్చాడు, ఒక చిన్న పాయింట్ మీకు ఆ లైఫ్లో టర్నింగ్ పాయింట్ తీసుకొస్తుంది. వచ్చాడు, ఆవిడ ఏమందంటే తులసీదాస్ ఆవిడ పేరు రత్నావళి, ఒకే మాట అంది, ఏం తిట్టలేదు, పరుషు వాక్యాలు ఏం మాట్లాడలేదు. కొంతమంది ఆశ్చర్యం నేను చూస్తాను, ఎంత కోపం వచ్చినా పరుషు వాక్యాలు మాట్లాడరు. ఒక తిట్టేస్తారనుకోండి, ఎల్లు రండి ఇలా అంటారు. కానీ కొంతమంది ఏంటి వాళ్ళ జీవిత విధానం ఏంటండి, ఒక్క పరుషు వాక్యం మాట్లాడరు, అన్ని ఆప్తవాక్యాలు మాట్లాడతారని. కొంతమంది వాళ్ళు పరుషు వాక్యాలు మాట్లాడినా వీళ్ళు ఉద్యోగపడిపోయి ఆఫ్ చేసేయండి, అక్కడ చూడ ఆఫ్ చేసేయండి ఏదో చెప్తారు, కానీ వీళ్ళు తిరిగి సడన్గా రియాక్ట్ అయిపోయి కొంతమంది పరుషు వాక్యాలు మాట్లాడరు, అదొక జీవిత విధానం. సరే ఆవిడ ఏమందంటే, ఏమనలేదు, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో, నా మీద ఎంత వాత్సల్యం ఉందో, నా మీద ఎంత మమకారం ఉందో, అంత ప్రేమ అంత భక్తి అంత భక్తి రాముడి మీద ఉంటే ఈ వాటికి మీరు సెయింట్ అయిపోదురండి. మీకు అర్థమవుతుంది, ఆవిడ ఏం పరుషు వాక్యాలు అనలేదు, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో, నా మీద ఎంత భక్తి ఉందో, అంతే ప్రేమ, అంతే భక్తి, అంతే ఎఫెక్షన్, అంతే లవ్. మీకు రాముడి మీద కనుక ఉంటే ఈ వాటికి మీరు సెయింట్ అయిపోదరు. నా మీద చూపించే ప్రేమ రాముడి మీద చూపించండి. ఆవిడ ఈ తులసీదాస్ పారిపోతాడు అని అనుకోలేదు, అనిపించిన వాడు భగవంతుడు. అంటే జన్మాంతర సుకృతం అక్కడ కలిసి వచ్చింది తులసీదాస్ గారికి. ఆ నోటంటే తులసీదాస్ భార్య ఎవరు మాట్లాడటానికి, ఆ ఉపాధిని ఆ సావకాశంగా తీసుకుని, ఆ ఉపాధి నిమిత్త మాత్రంగా తీసుకుని ఎవరు అనిపించాడు, భగవంతుడే అనిపించాడు. అంటే తులసీదాస్ గారు ఒక్కసారికి జ్ఞానం వైపు కడి తిరగబడ్డాయి. ఆవిడ ఏమనలేదు, నా మీద ఉన్న మీకు ప్రేమ, నా మీద ఉన్న వాత్సల్యం, నా మీద ఉన్న లస్టు, నా మీద ఉన్న ఎఫెక్షన్ మీకు రాముడి వైపు ఉంటే, రాముడి మీకు రాముడి మీద అంత ప్రేమ ఉంటే, అంత డివోషన్ ఉంటే మీరు సెయింట్ అయిపోతారు అని ఆ తులసీదాస్ గారి భార్య అన్నమాట. వెంటనే తులసిద్ది గారి చేతిలో పడ్డాయి. మరి ఆయన మంచి నీళ్ళు కూడా, అత్తవారింటి కాడ మంచి నీళ్ళు కూడా పుచ్చుకోలేదు. మరి వెనక్కి వచ్చేసాడు, ఎక్కడ దేశాలు వెళ్ళిపోయాడు, ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయన గ్రామం ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు, గొప్ప సెయింట్ అయి కూర్చున్నాడు. సెయింట్ అవ్వటమే కాదు, భగవంతుడి గొప్ప ఆ హిందీ భాషలో తులసీదాస్ గారి రామాయణం తర్వాత అంత గొప్ప కవిత్వం రాలేదు అసలు. తులసీదాసు రామాయణం రాశాడు, మహాత్మా గాంధీ గారు అన్నారు, తులసీదాస్ గారు రాసిన రామాయణం ఒక ప్రేమ గాథ, రామాయణం కాదు లవ్ స్టోరీ. గాంధీ గారు అన్నారు తులసీదాస్ రామాయణం గురించి, అది ఒక ప్రేమ గాథ, అది లవ్ స్టోరీ. అది చిన్న చిన్న పాయింట్. అలాగే మనల్ని ఎవరు అంటారనుకోండి, మనకి మార్పు వస్తుందని అలా అనుకోకండి. మనకేం మార్పు రాదు, మీరు అర్థం చేసుకోండి, మనకేం మార్పు రాదు. ఇంచేత జన్మాంతరంలో తులసీదాస్ గారు పండిపోయి ఉన్నాడు, మన మాట్లాడక్కర్లేదు, కొట్టినారాది మనకు. ఇంట్లోంచి గెంటేసి తలుపులు వేసేసిన తలుపు బాగుతా ఉంటాం, కానీ ఎక్కడికి వెళ్ళాం మనం? ఇంట్లోంచి మళ్ళీ బయట గెంటేస్తారనుకోండి, గెంటి అక్కడ ఉండి తలుపు బాగుతూ ఉంటాం, మళ్ళీ తలుపులు తెరిచే వరకు మనం ఎక్కడికి వెళతాం? అసలు మనకున్న మమకారం వెళ్ళినది ఎక్కడికి చెప్తే అది. అందుచేత మీకు అక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, తులసీదాస్ గారి పూర్వపుణ్యం అక్కడ కలిసి వచ్చింది. ఆయన చిన్న మాట, ఆ మాట వల్ల వెళ్ళిపోయాడని కాదు, పూర్వపుణ్యం కూడా చూడాలి అక్కడ. పూర్వపుణ్యం వల్ల ఆయన సెయింట్ అయ్యాడు. అంటే జీవితం ఎందుకు చెప్తున్నానంటే, మీకు జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఎందుకు అది అలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎంత జరిగిందని మీ బ్రెయిన్ని పొల్యూట్ చేసుకోకుండా, అది మన మంచి కోసం జరిగింది అనుకుని, మన మనసు కోసమే అది జరిగింది అనుకోండి, అది మన జీవితాన్ని ఒకసారి తర్వాత ఏది మంచో ఏది చెడ్డో మనకంటే పరమేశ్వరుడికి బాగా తెలుసు. మనకు ఏది మంచో మనకు ఏది చెడ్డో మనకంటే సర్వేశ్వరుడికి తెలుసు, పరమేశ్వరుడికి బాగా తెలుసు. ఏం చేసినా పూర్వజ ఇంతకుముందు జన్మలో మనం ఎక్కడున్నామో మనకు తెలియదు, రాబోయే జన్మలో మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. మనం నిర్వాణ స్థితి పొందే వరకు శవాలను మోయటం తప్పదు, శవాలను మోయటం తప్పదు. ఇంతకుముందు జన్మ ఎక్కడున్నామో మనకు తెలియదు, రాబోయే జన్మలో ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జున నీకు నాకు ఒకటే తేడావయ్యా, పెద్ద ఎక్కువ తేడాలు లేవు, నీకు నాకు ఒకటే తేడా. ఆ తేడా ఏమిటంటే, నీ పూర్వజన్మలు నా పూర్వజన్మలు అన్నీ నాకు తెలుసు, నీ పూర్వజన్మలు నా పూర్వజన్మలు అన్నీ నాకు తెలుసు. నీ పూర్వజన్మలు ఏంటో అన్నీ నాకు తెలుసు, నా పూర్వజన్మలు ఏంటో అన్నీ నాకు తెలుసు, మళ్ళీ రాబోయే జన్మలు తెలుసు. నీకు రాబోయే జన్మలు నాకు తెలుసు, నాకు రాబోయే జన్మలు తెలుసును, నాకు తెలుసును నీకు తెలియదు, తెలియటం తెలియకపోవటం తేడా, అంతకంటే ఇంకో తేడా లేదన్నాడు. నీకు అర్థమవుతుంది, నీ పూర్వజన్మలు నాకు తెలుసు నీకు తెలియదు, నీకు రాబోయే జన్మలు నాకు తెలుసు నీకు తెలియదు, తెలియటం తెలియకపోవటం తేడా. అంచేత భగవంతుడి అనుభవం మనకు కలిగే వరకు నోటి మాటలతో చెప్పటం కాదు, నోటి మాటలతో చెప్పటం కాదు. ఇప్పుడు మనకు మంత్రులు వస్తూ ఉంటారు, స్వభ గోలగా ఉందనుకోండి, ఎవరో గొడవ చేయొద్దు, ఎవరో గొడవ చేయొద్దు, ఎవరు మాట్లాడకండి, అల్లరి చేయకండి, డోంట్ మేక్ నాయిస్ అని ఇలా చెప్తారు. మన మంత్రులు ఈ సభల్లో అల్లరి చేస్తూ ఉంటారు. గాంధీ గారు ఎప్పుడు డోంట్ మేక్ నాయిస్ అని అంటారు, వారికి అలా కూర్చుంటారు, సభ అల్లరిగా ఉందనుకోండి, వారికి చెయ్యి ఎలా అంటారు, అంతే, అంత సైలెన్స్. సభ అల్లరిగా ఉందనుకోండి, వారికి హ్యాండ్ ఎలా పైకెక్కి ఎలా అంటారు, సభ అంతా ఒక్కసారి సైలెంట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ, ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? ఆయన చెప్పింది ఆయన జీవించాడు, ఆయన చెప్పింది ఆయన జీవించాడు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి, శరీరం కాదు, శరీరం ఉంది ఎముకలు గూడు, అది అక్కడ శరీరం ఇంకా ఎముకలు కూడే గాంధీ గారి పొట్ట ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు అంటిపోయి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ ప్యూరిటీ. అదే వివేకానంద కూడా చెప్పాడు, నా మఠం, ఈ నేను స్థాపించిన మఠం, ఈ స్వాములు ఎంతకాలం వాళ్ళ పవిత్రత కాపాడుకుంటారో, ఎంతకాలం వాళ్ళు స్వార్థరాహిత్యంగా ఉంటారో, ఎంతకాలం జీవుడే శివుడు, జీవుడే శివుడు, దేహమే దేవాలయం అనే భావంతో ఎంతకాలం అయితే పనిచేస్తారో, అంతకాలం ఈ కేవలం డబ్బు వల్ల ఈ మఠం నిలబడదు, అంతకాలం ఈ మఠం నిలబడుతుంది, తర్వాత ఆగిపోతుంది మఠం, యొక్క కార్యక్రమాలు ఆగిపోతాయి, మఠం నశిస్తుంది. అంటే అక్కడ మనిషి, అక్కడ డబ్బు కాదు, పనిచేసే మనుషులు ఉండాలి, పనిచేసే మనుషులు ఉండాలి. మనీ సెకండరీ, మనీ ఈజ్ సెకండరీ, అక్కడ చేసేవాళ్ళు ఉండాలి. అది కేవలం పవిత్రత, ఆ ప్రవీణత, ఏకాగ్రత ఉన్నప్పుడు ఆ మఠం నిలబడుతుంది, కేవలం డబ్బు వల్ల నిలబడదాలి. అంటే ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళాం, మనకు ఐదు అయింది, ఇంకా హైదరాబాద్ వెళ్ళి భక్తులు చాలామంది ఉన్నారు, మనం పుస్తకం తీసాం, కానీ ఇలా రమణ మహర్షి గారి సబ్జెక్టులోకి వెళ్ళలేదు మనం, జనరల్గా చెప్పుకున్నాం ఇలా. అంచేది మీరు కలిసి చూడటం కూడా నేర్చుకోండి, ఏంటది ఆ కలిసి చూడటం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీ అత్త కోళ్ళ కలిపి చూస్తాం, కలిపి చూస్తాను, కొన్ని సమస్యలు అది పరిష్కారం అవుతాయి అని చెప్తే, ఎవరో వారు ఎలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, మనం ఎంచుకుంటూ అలా అలా ఇమిటేషన్ వద్దాం. మనం ప్రతిదీ వాళ్ళు మంచిగా లేరు అనుకోండి, మనం మటుకు మంచిగా మంచిగా ఎంచుకుండాలని మీరు అనుకుంటారు అనుకోండి, పిరికి వాళ్ళ లక్షణం అది. అది ఏమి లక్షణం? పిరికి వాళ్ళ లక్షణం. మూర్తిరాజుగారిలో మనం నేర్చుకునేది ధైర్యం. ఏది మాట్లాడినా ధైర్యంగా మాట్లాడేస్తారు. నేను చాలా సభల్లో చూశాను ఆయన చాలా సభల్లో చూశాను. ధైర్యం ఆయన చెప్పవలసిన మాట ధైర్యంగా చెప్పేస్తారు. అది కొంతమందికి పెయిన్ రావచ్చు, కొంతమందికి ఫీలింగ్ అట్టవచ్చు, అది కొంతమందికి ఫీలింగ్ అట్టవచ్చు, కానీ ఆయన చెప్పే పత్రం ఆయన చెప్పే మాట మటుకు ధైర్యంగా చెప్పేసి అక్కడ వదిలేస్తారు. ఎవరైనా ఫీలింగ్ అట్టయితే అవ్వచ్చు, అది వేరే విషయం. అంచేత మన మూర్తిరాజు గారిలో నేర్చుకోవాల్సింది కరేజ్. చాలా ధైర్యం ఉంది ఆయన. మనం ఎక్కడ ఏది ఆయనలో మనం ధైర్యం తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది. తర్వాత అవునంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అలా అలా ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆ క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది మనకి. అంచేది మనం ఎక్కడ మంచి ఉన్నా మనం నేర్చుకోవాలి, ఎక్కడ మంచి ఉన్నా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసులో ఉందనుకోండి, ఎవరు మహమ్మద్ ప్రవక్తలో ఉందనుకోండి, ఎక్కడ మంచి ఉన్నా ఏ ముఖంలో సరస్వతనో మనం తీసుకోవాలి. ఇప్పుడు విమానాలు మనం కనిపెట్టలేదు, ఎవడో కనిపెట్టాడు. మనం వాడుకుంటున్నాం లేదా విమానాలు? మోటార్ సైకిల్ మనం కనిపెట్టలేదు, ఎవడో కనిపెట్టాడు. మనం మోటార్ సైకిల్ వాడుకుంటున్నాం లేదా? అలాగే షుగర్ కంప్లైంట్కి మందు మన ఇండియన్స్ కనిపెట్టలేదు, ఎవడో కనిపెట్టాడు. ఆ మందులు వాడుకుంటున్నాం లేదా? అలాగే ఏ మతం వాడు చెప్పినా, ఏ కులం వాడు చెప్పినా, అక్కడ మంచి కనుకుంటే మనం స్వీకరించాలి హృదయపూర్వకంగా. అలా స్వీకరించలేకపోతున్నాం అనుకోండి, మన మైండ్ అక్కడ దోషం ఉంది. అంచేది మనం పొల్యూట్ అవ్వకూడదు. మనం ఏంటి ఈ కులం పేరు మీద మతం పేరు మీద పొల్యూట్ అవ్వకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు పెద్ద లోపం, మన దేశానికి సంబంధించిన వరకు పెద్ద లోపం అంటే మనకు దేశభక్తి లేదు. మనకి దేశభక్తి అసలు లేనే లేదు. ఇంగ్లాండ్లో మనం కార్లు బస్సులో ప్రయాణం చేస్తే ఇంగ్లాండ్ తిడతాం అనుకోండి, ఉదాహరణ తిడతాం అనుకోండి, ఆ డ్రైవర్కి కండక్టర్ కూడా, ఆ డ్రైవర్కి కూడా ముఖంలో మార్పు వచ్చేస్తుంది. ఏంటి మన దేశాన్ని ఎలా తిట్టేస్తున్నారు ఏంటి ఇలా అంటే, ఐడెంటిఫికేషన్ విత్ ద కంట్రీ. ఆ దేశం మన దేశంతో ఎలాగైతే తాదాత్యం పొందుతామో వాళ్ళ దేశంతో తాదాత్యం. మనకు అసలు దేశభక్తి లేదు, దేశభక్తి లేదు. అసలు మీద పనులు అవి చేశారు ఇవి చేశారు, అక్కడ చెరువు తవ్వించారా కాలువ తవ్వించారా అది వదిలేయండి. జనరల్గా సమూహమే చెప్తున్నాను, అంటే ఎవరు వ్యక్తిగతంగా నేను చెప్పటం లేదు. మన ఇండియాలో దేశభక్తి బాగా తక్కువ, అదే పారిశుద్ధ్యం లేదు. ఆ రోడ్డు ఎవరిదో అనుకుంటాం, ఆ రైలు ఎవరిదో అనుకుంటాం, మీకు అర్థమవుతుందా? ఆర్టీసీ బస్సు ఎవరిదో అనుకుంటాం, మీకు అర్థమవుతుందా? మన ఇల్లంతా తుడిచి మీకు ఆర్ఎండ్బి రోడ్లో పడేస్తాం, దుమ్మంతా తుడుచు ఇల్లంతా తుడుచుకుంటాం, తీసుకెళ్ళి దుమ్ము ఎక్కడ పడేస్తాం? ఆ రోడ్డు అంటే అది గవర్నమెంట్ రోడ్డు అంటే, గవర్నమెంట్ అంటే మందని, ఆ రోడ్డు ఎవరిదో, ఇల్లు ఒకటే మనదు. ఆ రోడ్డు ఎవరిదో మంద కాదు, ఆ రైలు ఎవరో కాదు, ఆ ఎవరిదో రైలు. అంటే ఇవన్నీ ఈ మైనస్ పాయింట్స్ మనకి ఎక్కడొస్తున్నాయంటే దేశభక్తి లేకపోవటం. అయితే దేశభక్తి ఎందుకని మీరు అడగొచ్చాం, ఒకటి అర్థం చేసుకోండి. ఉపనిషత్తు ఒక మాట ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ భగవాన్ రమణ భగవాన్ మాటలు ఇంకేత రాలేదు, ఏదో ప్రవాహంలో వెళుతున్నాం. ఉపనిషత్తులో ఒక మాట ఉంది, మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది కోసం నీ స్వార్థాన్ని అడిగిపెట్టి. కొంతమంది ఇంట్లో మాంసం కూర వండితే వెనకాల వాళ్ళకు ఉందో లేదనక దాకంతటి తినేస్తాడు. ఆడు ఊరికి ఉపకారం చేయక్కర్లేదు, దేశానికి ఉపకారం చేయక్కర్లేదు, ఆడు మనకేం ఉపకారం, ఆడు ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు లేదు, ఆడికి అక్కర్లేదు. మొత్తం మాంసం, కోడి మాంసం తినేస్తాడు అది. మొత్తం తినేస్తే ఇంట్లో వాళ్ళతో కూర వేసుకోవడానికి ఉండదేమో, ఆడికి అక్కర్లేదు. అంచేది వాడు మనకేం సేవ చేయొద్దా, ఇంట్లో 4 ఉంటారు కదా డొమెస్టిక్ మెంబర్స్, వాళ్ళకి చేస్తే సరిపోతుంది, వాడు తినేస్తాడు మొత్తం అంతా. ఆ పలవ అయితే మనకు అసలు దొరకని కూడా. ఇక్కడ మీకు సరదాగా చెప్పడం లేదు ఈ మాట, మీరు ఉపనిషత్తులు చెప్పిన మాటలు మీకు నేను చెప్తున్నాను. ఉపనిషత్తు ఏమని చెప్పిందంటే, నువ్వు మహాపురుషుడు, నువ్వు దేశానికి సేవ చేయక్కర్లేదురా, మీ ఇంట్లో 4 ఉన్నారనుకో, అస్తమాన నీ పొట్ట గురించి ఆలోచించకు. మీ ఇంట్లో 4 ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఈ స్వార్థపరుడికి కేవలం 100% స్వార్థపరులు ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి చెప్పాడు ఇది. కనీసం ఇంట్లో 10 మంది గురించి అని నువ్వు పనిచే. అయ్య బాబు నీకు భారతదేశం అక్కర్లేదు, గొరగనమూడి అక్కర్లేదు, ఆ ఇంట్లో 10 మంది క్షేమం కోసం నువ్వు పనిచే. నీకు అర్థం వచ్చిందా? అది అక్కడ వరకు మనల్ని తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో 10 మంది కోసం అక్కడ పని చేస్తూ ఉంటాడు ఆ ఇంట్లో, ఆ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క పరిధిని, నువ్వు పనిచేసే పరిధిని నీ గ్రామానికి విస్తృతం చేయి. నువ్వు ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఎలా అభివృద్ధి, నీ అభివృద్ధికి పాటు పడుతున్నావో, నువ్వు ఏ గ్రామంలో అయితే నీ శరీరం పుట్టిందో ఆ గ్రామం కోసం పనిచేయి. ఆ గ్రామం కోసం పని చేస్తున్నావు అనుకో, నీ మైండ్ ఇంకా విశాలం అవుతుంది అనుకో, బ్రాడన్ అవుతుంది అనుకో, అంటే నీ థింకింగ్ ఇంకా డీప్న్ అవుతుంది, నీ థింకింగ్ బ్రాడన్ అవుతుంది అనుకో, నువ్వు జిల్లా కోసం పనిచేయి. అంటే ఏదో నువ్వు ఏదో జిల్లాలో ఉంటావు కదా, జిల్లా కోసం పనిచేయి. సరే నీ థింకింగ్ ఇంకా విశాలం అవుతుంది అనుకో, నీ మనసు హార్ట్ వైడన్ అవుతుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి, నీ రాష్ట్రం కోసం పనిచేయి. నీకు అర్థమవుతుందా? ఇంకా వైడన్ అవుతుంది అనుకో, నీ దేశం కోసం పనిచేయి. ఇంకా వైడన్ అవుతుంది అనుకో, ప్రపంచమంతా నా దేశం అనుకుని పనిచేయి. అప్పుడు భారతదేశ సరిహద్దులు కూడా నీకు అక్కర్లేదు. భారతదేశ సరిహద్దులు కూడా నీ దేశం మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఈ ప్రపంచమంతా నా దేశమే, వరణంతా నా దేశం అని, ప్రపంచమంతా నాదనుకుని పనిచేయి. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ ఎలోన్, కిక్ దిస్ వరల్డ్ మెరిసలో. సత్యం సత్యానుభవం కోసం నీ హృదయంలో ఒక అండయింగ్ స్పిరిట్ ఉంది. నీ దేహం చనిపోయినా చావులేని సత్పదార్థం నీ హృదయంలో ఉంది. సత్యం కోసం, ట్రూత్ కోసం నీ హృదయంలో ఒక సత్యం అంటే వ్యవహారిక సత్యం. అది చిటారు కొమ్మకి వెళ్ళిపోతున్నాడు. ఉపనిషత్తు ఇక్కడ ఆగలేదు. నీకు సత్యమే కావాలనుకో, బ్రహ్మమే కావాలనుకో, ఉన్నదేదో ఒకటి ఉంది, లేనిదేదో లేదు, ఆ ఉన్నది ఒకటే నువ్వు తెలుసుకోవాలన్న కాంక్షలు ఉన్నావనుకో, టు నో ద ట్రూత్. సత్యం ఒకటి ఉంది. ఇట్ ఈ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ పేటియాటిజాలకి, ఈ పూజలకి, ఈ జపాలకి, ఈ జ్ఞానాలకి, ఈ మానవ సేవలకి, అన్నిటికీ అతీతం ఒక పారమార్థిక సత్యం ఉంది. అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం, అదే ఎటర్నల్ ఫైనల్ స్టేట్, సుప్రీం స్టేట్, ఎటర్నల్ స్టేట్, అన్బ్రోకెన్ స్టేట్, అది పెర్మనెంట్ స్టేట్, ఎండ్లెస్ స్టేట్, ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందం. ఆ బ్లిస్సులో ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన శాంతే. నీకు శరీరం ఉందా లేదనే సమస్య కాదు, ప్రపంచం కనిపిస్తుందా లేదనే సమస్య కాదు. ఆ సుప్రీం ట్రూత్ కోసం, ఎటర్నిటీ కోసం అవసరమైతే, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ ఎలోన్, ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్, ఇఫ్ యూ వాంట్ ఎటర్నిటీ అండ్ ఎటర్నిటీ ఎలోన్, టేక్ దిస్ వరల్డ్ మెరిసిలెస్. అవసరమైతే ఈ భావాలు కూడా విడిచిపెట్టి కృష్ణుడు ధర్మం గురించి చెప్పాడు, ధర్మం గురించి చెప్పాడు, ధర్మం గురించి చెప్పాడు. నన్ను తెలుసుకోవడం కోసం అవసరమైతే ధర్మాన్ని అధర్మాన్ని విడిచి, నా కోసం అవసరమైతే ధర్మాన్ని అధర్మాన్ని విడిచిపెట్టి. మూర్తిరావు గారు ఆయన మీద ఆధారపడిన వాళ్ళని బాగా చూడటం ధర్మమే. మూర్తిరావు గారిని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని బాగా చూడటం ధర్మమే. అవసరమైతే ట్రూత్ కోసం సత్యాన్వేషణలో కనుక ఉంటే ఆ మూర్తిరావు గారి మీద ఆధారపడి వాళ్ళని కూడా మూర్తిరావు గారు వదిలేస్తే అది అధర్మం అవుతాను. అవసరమైతే సత్యాన్వేషణ కోసం ధర్మాన్ని అధర్మాన్ని కూడా విడిచిపెట్టు. ఎప్పుడు? నువ్వు ఫైనల్గా ట్రూత్ని రిలైజ్ చేయడం కోసం. ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ ఎలోన్, ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్, కిక్ దిస్ వరల్డ్ మెరిసిలెస్. ఇది నా సొంతం కాదు, ఉపనిషత్తు చెప్పినటువంటి వాక్యం. చివరి మాట నేను చెబుతున్నాను, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇది చివరిలో చెబుతున్నాను కానీ ఇది లాస్ట్ వర్డ్ అయినా, ఇది లీస్ట్ వర్డ్ అయినా, ఇది ఇంపార్టెంట్ లేని వర్డ్ అని అనుకో. చివరిలో చెబుతున్నారు నాన్నగారు, దీనికి ఏం ఇంపార్టెన్స్ లేదేమో అనుకోదు. నేను గాంధీ గారి ఆశ్రమాలు, 2 ఆశ్రమాలు చూశాను, 2 ఆశ్రమాల్లో మాట్లాడాను. ఒకటి సబర్మతి, ఎక్కడ? గుజరాత్లో. 2 సేవాగ్రహం, ఎక్కడ? సేవాగ్రహం నాగపూర్ దగ్గర. గాంధీ గారి ఆశ్రమంలో ఎక్కడ 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 సేవ అది సబర్మతి అంటే నది పేరు. సబర్మతి అనేది నది పేరు. ఆ నది పేరు ఆశ్రమానికి పెట్టారు. అంటే 1919-1918 ఆ టైంలో గాంధీ గారి భార్యకు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం గోడమే పెట్టారు. గాంధీ గారి భవనం ఏదో కట్టారు, మూర్తిరావు గారు ఆ భవనంలో ఆ ఉత్తరం కూడా ఉంటాం మంచిది. ఆ ఆ ఉత్తరం యాదటీజీగా తీసుకుని ఫోటో కట్టించి ఆ గోడ మీద పెట్టడం, గాంధీ భవనాన్ని మూర్తి దగ్గర కట్టించారు. ఆ భవనంలో పెట్టడం మంచిది అనిపించింది. ఎప్పుడు నేను పెద్దన్నర కోణంలో వెళ్తాంటే ఆ గాంధీ భవనం కనిపిస్తుంటే మూర్తి దగ్గర ఉత్తరం కూడా ఇక్కడ పెట్టడం మంచిది, 10 మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుందని. నవే డేస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఈ సర్వీస్. హైదరాబాద్ వెళ్ళి ట్రైన్ ఎన్నింటికి వెళ్తున్నారో ఎవరిని అడిగితే వాళ్ళు కరెక్ట్గా మనకు చెప్తే అది కూడా సర్వీస్ తోడు సమానం. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏంటంటే, గాంధీ గారి భార్య అప్పుడు చనిపోతున్న డాక్టర్లు అందరూ చెప్పారు. చెప్తే గాంధీ గారికి డాక్టర్లు ఉత్తరం రాశారు, మీరు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేవాడు, ఇప్పుడు చనిపోదు, ఆవిడ జబ్బు చేసింది ఏదో కానీ చనిపోలేదు. జబ్బు చేసింది అప్పటికి ఆవిడకి, మీరు వెంటనే వచ్చి మీరు ఈవిడ చూసి వెళ్తే మంచిది, లేకపోతే ఆవిడ చనిపోయేలాగా ఉంది, ఎన్నో రోజులు బతకవచ్చు, ఏం బతకలేకపోవచ్చు, ఆవిడ రోజులు ఇంకా లెక్క రోజులు అని డాక్టర్స్ వాళ్ళ అంచనా ప్రకారం రాశారు. అప్పుడు గాంధీ గారు డైరెక్ట్గా భార్య డాక్టర్లు కాకుండా భార్యకు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం అక్కడ గోడ మీద ఉంది. ఇది ఒకటే విని మీరు వెళ్ళిపోండు. ఆ భార్య పెట్టి గాంధీ గారి భార్య పేరు కస్తూర్బా, కానీ ఆయన కస్తూర్బా అని పిలవరు, బా 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 అంటారు. గాంధీ గారి భార్య పేరు కస్తూర్బా, కానీ గాంధీ గారు కస్తూర్బా అని పిలవరు, బా బా అంటారన్నమాట. ఒకే లెటర్తో పిలుస్తారు బా బా అని. ఆ బా అని రాసి భార్యకి ఏమని రాశారండి లెటరు, నీ గురించి నీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ రాసిన ఉత్తరాలని నాకు అంతున్నాయి, కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో చేతినంటే నాకు పని ఉంది, ఈ పని విడిచిపెట్టి నీ దగ్గరకు రాలేను, నేను నా చేతిలో ఉన్న పని విడిచిపెట్టి నీ దగ్గర రాలేను. ఇప్పుడు గాంధీ గారు నా మంచం పక్కన కూర్చోలేదు, నా దగ్గర లేరని నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నేను వస్తాను. ఆ టైంకి వచ్చేటప్పటికి నువ్వు ఒకవేళ ఉంటే సరే సరే, నేను వచ్చే లోపల నువ్వు స్వర్గస్థురాలు అవుతావు అనుకు, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఏ అది ఒకటి చెప్పాడు, నువ్వు రామనామం గాంధీ గారు నా దగ్గర లేరు అనుకోకుండా రామనామం ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. మీరు రామనామం చేసుకుంటూ ఒక స్టేట్ ఒకటి ఉంది, అది ఏ అన్ని మతాల సారం, ఇక్కడ గాంధీ గారు చెప్పింది అన్ని మతాల సారం కేవలం హిందూ మతమే కాదు, ఒక స్టేట్ ఒకటి ఉంది. ఇప్పుడు మనందరం ఉన్నాం, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, ఉండడం అనుకోవటం వల్ల భయం వేస్తుంది మనకి, అంతే కదా. మన అందరికీ చావు అంటే ఎందుకు భయం అంటే, ఇప్పుడు ఉన్నాం శరీరం చనిపోయాక ఉండం అనుకుంటాం, ఉండము అనుకోవటం వల్ల మనకు అందరికీ చావు అంటే భయం వచ్చేస్తుంది. తర్వాత కూడా మనం ఉంటాం, శరీరం ఉన్నప్పుడు ఉంటాం, శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం. శరీరం యొక్క చావుతోటి శరీరం యొక్క పుట్టుకతోటి సంబంధం లేకుండా శరీరం చనిపోయినా ఉండే వస్తువు ఒకటి ఉంది. శరీరం చనిపోతుంది, ఒక శరీరం చనిపోతుంది అనుకో, లోకం కనపడదు అనుకో, శరీరం చనిపోయినా కానీ ఉండే వస్తువు ఒకటి ఉంది. అయ్యాం, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, ఈ శరీరం నీకు కనపడదు, లోకం కనిపించకపోవచ్చు, నీ అస్తిత్వానికి భంగం లేదు, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఉండటం ఎలా ఉంటుంది, శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఆ ఉండటం దేవుడంటే ఉండటమే. అయ్యాం దట్ అయాం, దేవుడంటే ఉండటమే దేవుడు. మన అందరికీ ఉండాలనుందా, చనిపోవాలనుంది, అందరికీ ఉండాలని, అదే దేవుడు. దేవుడంటే ఉండటమే అని చెప్పి నువ్వేం చేస్తావంటే, శరీరం చనిపోయిన తర్వాత ఆ ఎటర్లో శరీరం చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉండే స్థితి ఒకటి ఉంది. నువ్వు శరీరంతో తాదాప్యం పొందటం వల్ల శరీరం పోయిన తర్వాత నేను ఉండనేమో అనుకుంటున్నావు. ఏ వస్తువుకైతే చావు లేదో ఆ వస్తువుతో నీకు తాదాప్యం వచ్చేటప్పటికి శరీరం పోయినా నువ్వు ఉంటావన్న సంగతి నీకు అనుభవం ఉంటుంది. నీకు ఎప్పుడైతే అనుభవానికి వైద్యమైందో అప్పుడు మరణ భయం పోతుంది నీకు. అయితే ఆ స్టేట్ని ఏది, మరణించే శరీరం లోపల మరణం లేని వస్తువు ఒకటి ఉంది, మరణం లేని సత్పదార్థం ఒకటి ఉంది. ఆ వస్తువు నువ్వు నా గురించి బెంగ పెట్టుకోవటం మానేసి ఆ వస్తువును అందుకోవడానికి ఈ 10 రోజులు, కానీ నువ్వు 10 రోజుల్లో నీ శరీరం పోతుంది అనుకో, నీ శరీరం నివాసయోగ్యం కాదనుకో, 10 రోజుల్లో నువ్వు శరీరం, ఈ 10 రోజులు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏమంటే ఎప్పుడు మాకు భక్తి లేదండి, ఈ చనిపోయేది ఎప్పుడే రామా అనుకోవటం ఎందుకని అలా అనుకోవద్దు. ఇది ఎల్కేజీ యూకేజీ, మీరు చనిపోయినప్పుడు భక్తి వచ్చింది అనుకోండి, రేపు చనిపోతారనుకోండి, ఈవేళ భక్తి వచ్చింది అనుకోండి, ఎప్పుడు లేని ఈవేళ వచ్చింది అనుకోకుండా సడన్గా పట్టుకోండి, వచ్చిన అవకాశం విడిచిపెట్టద్దు. అవకాశం వచ్చిందే సడన్గా పట్టుకోండి. అంతేకాని ఎప్పుడు మాకు భక్తి లేదు, నువ్వు ఇప్పుడు వస్తే మాకెందుకు ఎలా అనుకోకండి. అయితే ఈ 10 రోజులు, ఒకవేళ 10 రోజులైనా ఉంటాం అనుకో, ఈ 10 రోజులు కూడా శరీరానికి చావు వస్తుంది, చావు లేని సత్పదార్థం ఒకటి ఉంది, దాన్ని పొందటానికి దాన్ని తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఎరుకల కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. నీకు తాదాపు దానితో నువ్వు ఐడెంటిఫై అవడానికి ప్రయత్నం చేస్తే శరీరం పోయినా నువ్వు ఉంటావన్న సంగతి తెలియటమే కాదు, చావుకి నీకు అర్థమవుతుందా, ఉండటానికి శరీరం యొక్క చావుకి ఉండటానికి లేకపోవటానికి సంబంధం లేదు, శరీరం చనిపోయినా ఉంటామన్న సంగతి నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇంకా మరణ భయం నీకు పోతుంది. ఇంకా మరణ భయంతో నీకు సంబంధం లేదు. ఆ స్టేట్ నువ్వు బెంగ పెట్టుకోకుండా వర్రీ పడకుండా ఆ స్టేట్ని ఎట్టేయించేయడానికి నువ్వు ప్రయత్నం చేయని లెటర్ ఉంది. ఈ లెటర్ మన మూర్తుల దగ్గర కూడా అక్కడ పెడితే మంచిది, గాంధీ భవన్లో పెడితే మంచిది. అంచేది ఇప్పటికే మనం టైం ఫైట్ అంటే మా బహుశా ఈవేళ మనం అనుకున్నది ఒకటి చెప్పింది ఒకటేమో. అంటే ఈవేళ ఎందుకు మనకు రూట్ మారిందంటే నేను తణుకులో చెప్పాను కదండి బాడీ లాంగ్వేజ్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాం కదండి. అంటే గాంధీ గారి మైండ్ ఏది మాట్లాడుతుందో ఆ బాడీ సహకరిస్తుంది పూర్తిగా. అదే లింకన్ కూడా అంతే. మనం ఒకసారి మనం ఏం చేస్తామంటే మైండ్తో మాట్లాడతాం, మనం మాట్లాడిన మాటలో ముఖం ఎక్కిరిస్తూ ఉంటాం, అది బాడీ లాంగ్వేజ్. అలా ఉంటే నీకు స్పిరిచువల్ స్టేటస్ రాదని, అలా ఉంటే నీకు స్పిరిచువల్ స్టేటస్ రాదని చాలా సంతోషం. తర్వాత మీరందరూ నెక్స్ట్ మనకి కేవీకే రాజు గారి బర్త్డే, కేవీకే రాజు గారి బర్త్డే ఈ నెల 28. మనం ప్రతిసారి కేవీకే రాజు గారి బర్త్డేకి ఎక్కడొక్క పాతాళ మెరకలో మనం కలుసుకుంటున్నాం. మీరందరూ ఆహ్వానితులు. పాతాళ మెరక అంటే మనం పాతాళ మెరకలో ఆ శివ చేస్తున్నాడు, చాలా చాలా ఇల్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ మధ్య 130 ఇల్లు కడుతున్నాడు, గవర్నమెంట్ ఇచ్చి తక్కువే. మిగతా డబ్బంతా తన శివ కట్టిపెట్టి 130 ఇల్లు ఏదో కడుతున్నాడు. తర్వాత సంవత్సరానికి సుమారు ఆ గ్రామానికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు సంవత్సరానికి ఆ గ్రామానికి. ఏ గ్రామానికి? ఆ గ్రామానికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఆ కేవీకే రాజు గారు బర్త్డే రోజున, ఆయన జయంతి రోజున కూడా ఏ కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నాడు శివ. అంటే కలెక్టర్ గారు అన్నారట ఈ మధ్యనే, ఏదో మేము వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం, నువ్వు 150 ఇల్లు కడుతున్నావు ఇక్కడ, ఇప్పటి చీఫ్ మినిస్టర్ గారిని తీసుకొస్తాను చీఫ్ మినిస్టర్ గారితో చెప్పాను, ఆయన కూడా పాతాళ మేరకు వస్తా అన్నారు, ఆ డేట్ ఎప్పుడు నేను ఫిక్స్ చేసి చెప్తానని చెప్పారట. అంటే ఇతని ఉద్దేశం చీఫ్ మినిస్టర్ గారిని తీసుకురావాలి, కానీ కలెక్టర్ గారు చెప్తున్నారట మా తీసుకొచ్చి ఇక్కడ రిబ్బన్లు కత్తిరిస్తున్నావు అని చేసి, ఈ నువ్వెంత ఇటువంటి మంచి పని సమాజానికి నీ గ్రామానికి ఎంత చేస్తున్నావు, ఇది ఆంధ్రదేశం మ్యాప్లోకి రావాలి ఇది అని చెప్పి, ఈసారి నేను సీఎంను తీసుకొస్తానని కలెక్టర్ గారు చెప్పారట. అంటే 28 సీఎం వస్తాను కాదు, సీఎం వస్తున్నాడని కాదు, ఆయన అనుకూలమైన డేట్ ఆయన వస్తారు. ఏం చేద్దంటే శివ చాలా మంచి పనులు ఆ పాతాళ మేరకు, చాలా యూస్ఫుల్ వర్క్, కన్స్ట్రక్టివ్ వర్క్, యూస్ఫుల్ వర్క్ అండ్ కన్స్ట్రక్టివ్ వర్క్, ఒట్టి మాటలు కాదు. అంచేది ఏదో సమాజానికి 10 మందికి ఉపయోగపడి మాటలు అది పనులు చేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పాడు, నువ్వు 100 మందికి ఉపకారం చేయలేకపోవచ్చు అనుకో, 100 మందికి నువ్వు చేయలేకపోవచ్చు. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. కనీసం నీ శరీరం చనిపోయే లోపల నువ్వు సమాజం అందరికీ చేయలేకపోవచ్చు, కనీసం ఒక్కడికైనా ఏదైనా చేయగలిగావని. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. నువ్వు అందరికీ చేయలేకపోవచ్చు, కనీసం ఒక్కడికైనా నీ శరీరానికి మరణం వచ్చే లోపల ఒక్కడికైనా ఏదైనా నీ సహాయ సహకారాలు అందించావు అనుకో, దట్ ఈస్ ఆల్సో గ్లోరియస్ అన్నాడు రామకృష్ణుడు. రామకృష్ణుడు మాట్లాడుతుంటేనే ఆయన ఏమి చదువుకోలేదు, పెద్ద వక్త కాదు, రైటర్ కాదు, ఆయన ఆ చిన్న చిన్న మాటలు బ్రోకెన్ సెంటెన్సెస్ తోటి మాట్లాడుతుంటే మన మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి, ఎంత ఎఫెక్షన్ ఉంది, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. మన అమ్మ కూడా మనల్ని ఎంత ప్రేమించింది అనిపిస్తుంది రామకృష్ణుడు మాట్లాడుతుంటే. మన అమ్మ కూడా ఇంత ప్రేమగా మనకి ఎప్పుడు చెప్పలేదు, ఇంత ఎఫెక్షన్తో చెప్తున్నాడు అనిపిస్తుంది. కారణం ఏంటి? ఆ చిత్తశుద్ధిలోంచి వచ్చినటువంటి శక్తి. అంటే సెలవు. మీరందరూ ఇక్కడ చాలా ఓర్పుగా కూర్చున్నారు, సభకు నమస్కారం. అంటే మీరు ఈ రోజున మళ్ళీ రేపు కూడా ఇక్కడ సమావేశం ఉంది, మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రేపు కూడా రావచ్చు. సభకు నమస్కారం, మీకు అందరికీ నమస్సులు.
వైర్ ఇట్లాగనా, వైరు ఇట్లా.